ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ, శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. కృతయుగంలో మహావిష్ణువుని ధ్యానం చేయటం వల్ల శ్వేతయుగంలో యజ్ఞయాగాలు ఈ కర్మలు చేయటం వల్ల ద్వాపరయుగంలో అర్చనలు పూజలు చేయటం వల్ల కలియుగంలో నామ సంకీర్తన వల్ల జీవుడు తరిస్తాడు అని అంటే తొందరగా తరిస్తాడు నామ సంకీర్తన వల్ల కలియుగంలో. అయితే చేసేది నామ సంకీర్తన కూడా నామం కూడా ఇష్టంగా చేయాలి, భక్తిగా చేయాలి, ప్రేమగా చేయాలి. ఇందుకీ పరిష్కారం ఇక్కడ సమస్య ఏంటంటే హిందూ మతం చెప్పనివ్వండి, మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. హిందూ మతం చెప్పనివ్వండి, క్రైస్తవ మతం చెప్పనివ్వండి, ఇస్లాం మతం చెప్పనివ్వండి, బౌద్ధ మతం చెప్పనివ్వండి, ఎవరు చెప్పనివ్వండి. అది ఎస్సెన్స్ ఏంటంటే మన మనోదేహములకు అతీతంగా ఈ సృష్టికి మన మనస్సుకి దేహానికి మనోదేహము ఇంద్రియాలకి అతీతంగా మన హృదయంలో అంతర్యామగా ఒక సత్యం ఉంది, ఒక పరమాత్మ ఉన్నాడు, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. మనం ఈశ్వరుడు అంటాం, వైష్ణవులు నారాయణుడు అంటారు, క్రైస్తవులు యెహోవా అంటారు, వాళ్ళేమో అల్లా అంటారు ముసల్మాన్లు. ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా వస్తువు ఒక్కటంటే ఒక్కటే. అయితే ఆ వస్తువుని తెలుసుకోవడానికి అనేక మతాలు అనేక మార్గాల్లో చెప్పారు, కానీ అన్ని మతాలు చెప్పింది ఒకే వస్తువు గురించి, అది మర్చిపోకండి. క్రైస్తవు మార్గాలు వేరవచ్చు, ఏ మతం చెప్పినా ఉన్నది ఒక్కటంటే ఒక్కటి. మీరందరూ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అసలు ఈ ప్రవచనాలు దేనికి? ఈ కాలక్షేపాన లేకపోతే మీరందరూ ఓట్లేసి మమ్మల్ని ఎగ్గించమని చెప్పటానికి ఏంటి దీనివల్ల? మాకు ఈ సభల వల్ల గౌరవాలు కూడా అక్కర్లేదు. అది మీ అందరూ ఓట్లు వేసి మమ్మల్ని నెగ్గించడానికి చెప్పటానికి ఏం కాదు. ఒకటి ఒకటి సబ్జెక్ట్ ఇది మేము ఎక్కడ చెప్పినా ఒకటి, మనిషికి ధనం ఉన్నా దుఃఖం వస్తుంది, ధనవంతుడికి దుఃఖం లేదనుకో ఒక మనకంటే ఎక్కువ, బాగా చదువుకున్నా దుఃఖం వస్తుంది, అధికారం ఉన్నా దుఃఖం వస్తుంది, బాహ్యంగా అంతస్తులు గౌరవాలు ఎన్నున్నా దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం లేని స్థితికి మనిషిని ఎలా తీసుకెళ్ళాలి? మీకు దుఃఖం వచ్చేస్తామనుకోండి, డబ్బులో దుఃఖం లేని స్థితి ఉంటే మీ దుఃఖాన్ని డబ్బు ఆఫ్ చేయాలి, డబ్బు ఆఫ్ చేయలేదు. అయితే మీకు మంత్రి పదవి వస్తే మీకు దుఃఖం ఉంటే ఆగిపోవాలి, ఆగిపోదు ఎక్కువ అవుతుంది, కోరికలు ఎక్కువ అవుతాయి, కాంక్షలు ఎక్కువ అవుతాయి. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కోటి జనములు ఇచ్చినా ఇటువంటి జనములు పూర్వం మనకు చాలా జనములు అయిపోయినా సబ్జెక్ట్ మనకు అర్థమయ్యే వరకు ఇంకా చాలా శవాలను మొయ్యాలి. మనం జంతు శరీరం రావచ్చు, పురుష శరీరం రావచ్చు, స్త్రీ శరీరం, ఏ శరీరం వచ్చినా ఒకటే, పుట్టింది చావక మానదు, చచ్చిపోయింది పుట్టక మానదు. అయితే దీని ప్రయోజనం అయితే మిమ్మల్ని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్తాను. మీరు ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆనంద సాగరం, ఆనంద సముద్రం, ఆనంద సాగరం, ఆనంద సముద్రం మన హృదయంలో ఉంది. అది మన చేతిలో నీళ్లు పెడితే, చేతి మామూలుగా నీళ్లు మన నీళ్ళలో పెట్టుకొని చేతిలో పెడితే, చన్నీళ్ళలో పెడితే ఎలా చల్లగా ఉంటుందో అలా ఈ ఆనందం ఉంటే సరిపోదు. మన సహస్రాలు మనకు అందాలి. అందువరకు దుఃఖం నశించదు, అశాంతి నశించదు, క్షోభ నశించదు జీవుడికి. రమణ మహర్షి గారు ఒక చిన్న వాక్యం చెప్పారు, అది విడదీసి చూసుకుంటా ఉండండి. బంగారాన్ని పరీక్షించేవాడు బంగారాన్ని అంత జాగ్రత్తగా చూస్తాడు. బంగారాన్ని తూచేవాడు వంకాయ చూసినట్టు చూడడు, వంకాయ ఎక్కువైన అర్థం, చాలా జాగ్రత్తగా చూస్తాడు. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, అహంకారం ఉంటే అంతా ఉంది, అహంకారం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లే. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే ఇంక మీకు పునర్జన్మ లేదు. అహంకారం అంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. ఈయన ఒక వాక్యం చెప్పేసి ఊరుకున్నారు ఆయన. ఈయన భాగవతంలో ఏకాదశ స్కంధంలో స్వామివారు వాసుదేవ స్వామి వారు వివరణ ఇచ్చారు. భాగవతంలో ఏకాదశ స్కంధంలో అహంకారం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదని భగవాన్ చెప్పేసి ఊరుకున్నారు. భగవాన్ ఒబ్బుడి మనిషి, 10 మాటల్లో చెప్పింది ఒక మాటలో చెప్తారు. మనం ఒక మాటలో చెప్పింది 10 మాటలో చెప్పడానికి చూస్తాం. మనిషి నిండుగా ఉంటారు, గంభీరంగా ఉంటారు. అవసరమైన మాట ఒక మాట మాట్లాడరు, అవసరమైన మాట విడిచిపెట్టరు. వాడి రమణస్వామి అవసరమైన మాట ఒక మాట విడిచిపెట్టరు, అవసరమైన మాట ఒక మాట కలపరు. దీనికి ఏకాదశ స్కంధంలో భాగవతంలో స్వామివారు వాసుదేవ స్వామివారు అనుకుంటే దేవుడు కాదు, స్వయంగా దేవుడు. అనుకున్నవాడు కాదు, కింద నుంచి పైకి వెళ్ళినవాడు కాదు, పైనుంచి కిందకు వచ్చినవాడు నారాయణుడు. ఆయన ఏం చెప్పాడంటే, అహంకారమే చావు, అహంకారమే పుట్టుక, అహంకారమే కోరిక, అహంకారమే కోపం, అహంకారమే కామం. అంటే ఇవన్నీ మన కోరిక ఏంటి ఇలా వస్తాం, మన అహంకారమే కోరిక కింద మారుతుందని మనకు తెలియటం లేదని భాగవతంలో చెప్పాడు. మనకు ఎప్పుడైనా కోపం వస్తా ఉంటుంది అనుకోండి, మన అహంకారమే కోపం కింద మారుతామని మనకు తెలియటం లేదు. చావు అహంకారం, పుట్టుక కూడా అహంకారం. అహంకారం ఉన్నంతకాలం శరీరం వచ్చి చేరుతుంది. అహంకారం పుట్టుక, అహంకారం చావు, అహంకారం కోరిక, అహంకారం కోపం, అహంకారం ఆశ. అహంకారం ఉన్నంతకాలం ఏదో రూపంలో ఆశ మనిషిని విడిచిపెట్టకూడదు. అహంకారం ఉన్న చేతి మిమ్మల్ని ఆశ పీడించేస్తుంది పట్టుకుని. ఒకవేళ ఏదైనా అణుచుకున్నా లోపల నుంచి గెంతుకుని వచ్చేస్తాం. లోపల క్యాన్సర్ ఉంటే బయట కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గుతుంది అది. అహంకారమే ఆశ, అహంకారమే కోపం, అహంకారమే కామం, అహంకారమే చావు, అహంకారమే పుట్టుక. నీకు ఏదైనా దుఃఖం వస్తా అంటే, అశాంతి వస్తా అంటే, క్షోభం వస్తా అంటే, మనసులో ఆలోచన వస్తా అంటే, ఇదంతా అహంకారం యొక్క మారు రూపం. నీ దుఃఖానికి అహంకారం అటండి. భాగవతంలో స్వామివారు చెప్తారు, అబద్ధాన్ని అటండి, నిజంలాగా కనిపించేలా చేస్తున్నట్టండి, నిజాన్ని అబద్ధంలా కనిపించేలా చేస్తున్నారు. దాన్ని అజ్ఞాస అంటారు. అజ్ఞానం అహంకారంలో ఉంది, అవిద్య అహంకారంలో ఉంది, మాయ అహంకారంలో ఉంది. మాయకి అవిద్యకి తేడా ఏంటంటే, వ్యక్తిగతంగా చెప్పేటప్పుడు అవిద్య అజ్ఞానం అంటారు, సమిష్టిగా చెప్పుడు మీ అహంకారం, నా అహంకారం, సుబ్బమ్మ గారి అహంకారం, ఇంకో అందరి అహంకారం కలిపేశాం అనుకున్నప్పుడు మాయా అంటారు. మీకు అర్థమవుతుందా? వాడికి అహంకారం ఎక్కువనే అంటారు, వీళ్ళకి అహంకారం ఎక్కువ అంటారు, వాళ్ళకి అజ్ఞానం ఎక్కువ అంటారు. మొత్తం అందరి అజ్ఞానం కలిపేస్తాం అనుకోండి, సాంబార్ కింద దాన్ని మాయా అంటారు. మాయ అంటే మీ అహంకారం, నా అహంకారం సమిష్టిగా అందరి అహంకారం కలిపేసి కూడేస్తే అదేంటి మాయ. ఇక్కడ మానవుడికి అసలు దుఃఖం వస్తే తగ్గించుకుందాం. ఇలా మా గురువు గారు బెదవాడ నుంచి వచ్చారు, లక్ష్మి టీచర్, యోగా టీచర్. ఆవిడ యోగా చెప్తుంది, శరీరానికి ఆరోగ్యం, మనసుకి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో, బీపీ ఎలా తగ్గించుకోవాలో, షుగర్ ఎలా తగ్గించుకోవాలో ఇవన్నీ చెప్తారు వాళ్ళు. తగ్గించిన యోగా చెప్తారు, ప్రాణాయామం చెప్తారు, ఆలోచనలు ఎలా తగ్గించుకోవాలి అన్నీ చెప్తారు. లక్ష్మి గారు విజయవాడ నుంచి వచ్చారు, యోగా టీచర్ ఆవిడ. వారు అన్నీ చెప్తారు. అయితే దుఃఖం వస్తే దుఃఖం ఎలా తగ్గించుకోవాలో యోగా టీచర్, అది దుఃఖం ఎందుకు వస్తుంది అని. మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. దుఃఖం వస్తే ఎలా తగ్గించుకోవాలి, యోగా ఎలా చేయాలి? యోగా అంటే ఈశ్వరుతో అనుసంధానం. లోపల పరమాత్మ ఉన్నాడు, పురుషుడు ఉన్నాడు, ఈశ్వరున్న వాడితో మనకు అనుసంధానం చేసేది యోగం. యోగం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, యోగం అంటే లోపల నారాయణుడితోటి మనకు అనుసంధానం, మనకి దేహంతో అనుసంధానం ఎలా ఉందో, మనస్సుతో అనుసంధానం ఎలా ఉందో, దేహంతో అనుసంధానం ఉందో, ఎలాగే మనకి ప్రాంతంతో అనుసంధానం ఉందో, మనకున్న ఆస్తిపాస్తులతో మనకున్న అనుసంధానం ఎలా ఉందో, లోపల పరమాత్మతో అనుసంధానం కలిసి చేసేది యోగం. యోగం అంటే కలయిక, ఆ పరమాత్మతోటి ఐక్యం అవ్వటమే యోగం. అన్నిటికంటే ముఖ్యంగా అహంకారం నశించాలంటే ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం అంటే ఇది దానం అని కాదు అసలు. ధర్మం అంటే అక్కడ దానం అనక జీవిత విధానం, జీవిత పద్ధతి, క్రమశిక్షణ, ఐరన్ డిసిప్లిన్. ఆ ధర్మాన్ని ఆచరించకుండా అజ్ఞానం నశించదు. అదే భగవంతుడే చెప్పాడు, ధర్మ సంస్థాపనార్థయ సంభవామి ఇవే ఇదే అని. ధర్మాన్ని ఆచరించకుండా మనం ఎన్ని కోతి గంటలు వేసినా అహంకారం నశించదు. కోతి గంటలు వేస్తే బజార్లో గౌరవాలు రావచ్చు, జిముత్తులు చమత్కారాలు ఇవన్నీ రావచ్చు, అహంకారం నశించదు. అసలు రోడమే అసలు మీరు అసలు ఆ దుఃఖం ఎందుకు వస్తుంది అది? ఇక్కడ వస్తే తగ్గించుకున్నాం సరే. ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవాలో, యోగ భక్తి యోగము జ్ఞాన యోగం కూడా చూసుకుందాం. అసలు ఎందుకు వస్తాను దుఃఖం? నువ్వు శాంతిగా ఎందుకు ఉండలేకపోతున్నావు? నీకు దుఃఖం ఎందుకు వస్తాను కారణం ఏంటి? ఇది కృష్ణ సమస్య. దుఃఖం వచ్చాక తగ్గించుకోవడానికి వేరే విషయం. దుఃఖం ఎందుకు వస్తానంటే అజ్ఞాసలోంచి వస్తుంది. ఎందులోంచి వస్తుంది? అజ్ఞాస అంటే ఒకటి మరొకటిగా. ఇప్పుడు తాడు ఉందనుకోండి, తాడు పాముగా కనిపిస్తుంది అనుకోండి, ఆ పాము అసలు తాడులోకి రాలేదు, అక్కడ ఉండలేదు, బయటికి వెళ్ళలేదు. నీకు అర్థమవుతుంది? కానీ కనిపించడం ఎలా కనిపిస్తుంది? ఆ తాడు ఎలా కనిపిస్తుంది? పాముగా కనిపిస్తుంది. ఇంక ఒళ్ళు చెమట్లు పడతాయి, భయం వేసిపోతుంది, అది ఎప్పుడు కరిచేస్తుందేమో అనుకుంటాం, చచ్చిపోతామేమో అనుకుంటాం. అక్కడ నీకు ఏ విధంగా అయితే నీకు ఆ తాడు పాముగా కనిపిస్తున్నందుకు కాదు, నువ్వు ప్రాణాయామం చేసిన, యోగాభ్యాసాలు చేసిన నేను భయం విడిచిపెట్టదు. ఈ సబ్జెక్ట్ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. కృష్ణుడు 2 అధ్యాయంలో చెప్తాడు, నీకు ఉన్నది ఉన్నట్టుగా కనిపించే వరకు లేనిది ఉన్నట్టుగానే కనిపిస్తుంది, అది ఎవడు ఆఫ్ చేయలేడు. నీకు ఇది బయట ఉన్న మూడి అయితే ఎవరినైనా సహాయం చేయమంటే మూడి ఇప్పుతారు, ఇది లోపల ఉన్న మూడి. స్వప్రయత్నం, కల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, గురువు యొక్క కటాక్షం, ఇవి లేకపోతే లోపల మూడు ఎప్పుడేమి. ఇప్పుడు చేతికి మూడు ఉందనుకో నేను తీసుకోలేకపోతున్నానుకో మీరు సహాయం చేయమంటే తీసి పెడతారు. లోపల మూడు ఎలా తీసుకుంటాం? అహంకారం అనేది లోపల మూడు. అది ఆ ముడి నీ యొక్క తెలివితేటలో ఇప్పుకునేది కాదు. ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే నీ యొక్క భగవంతుని ప్రీత్యర్థం నీ గొప్పల కోసం కాకుండా, నీ అహంకారాన్ని ఉబ్బించుకోకుండా, నీ వ్యక్తి భావన కాకుండా, ఈ సమాజంలో గౌరవాలు సంపాదించడం కోసం కాకుండా, కేవలం ఈశ్వరుని ప్రీత్యర్థం పనిచేస్తుంటే, ఈశ్వరుని ప్రీత్యర్థం మాట్లాడుతూ ఉంటే, ఈశ్వరుని ప్రీత్యర్థం జీవిస్తూ ఉంటే, అప్పుడు మనం ఆ ముడిని ఇప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఇప్పి పెట్టి మనం ఇప్పుకునేటట్టు, మనం ఇప్పుకునేటట్టు మనం ఇప్పేసుకున్నాం అనుకుంటే ఆయన సహాయం, ఆయన ఇప్పుతాడు, మనం ఇప్పేసుకున్నాం అనే భావన మనకు కలగజేస్తాడు. అర్జున, ఈ భీష్ముని నువ్వు చంపుతావా, వీళ్ళందరూ నువ్వు చంపగలవు. నేను చంపేసి పోగులు పెట్టి ఉంచాను, నువ్వు చంపు. నేను చంపిన వాళ్ళని నువ్వు చంపు. పరి ఈశ్వరుడు నీ గౌరవం నీకు. మీరు ఎవరైనా 10 కోట్లు సంపాదించారనుకోండి, 10 కోట్లు నేను సంపాదించాను అనుకుంటారు. 10 కోట్లు మీకు ఆ వచ్చి ఉపాయం చేసిన వాడు, కలిసి వచ్చి ఉపాయం చేసినవాడు ఈశ్వరుడు. కానీ మీరేమనుకుంటారు, నేను నా తెలివితేటలకు సంపాదించాను. అక్కడ ఉంది అది అజ్ఞానం అంతా, అక్కడ ఉంది. అది ఈశ్వరుడు చేశాడని మనకు గుర్తు కాదు. ఇచ్చింది ఈశ్వరుడు. మనకంటే తెలివైన వాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి 10 కోట్లు ఎందుకు రాలేదు? మరి తలకాయ తీసి తలకాయ పెట్టి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు పండితులు అవ్వలేదు? వాళ్ళు ఎందుకు ధనవంతులు అవ్వలేదు? మీరు సబ్జెక్ట్ ప్రాగా అర్థం చేసుకుని ఉన్నది ఇక్కడ ఈశ్వరుడు. ఇక్కడ మనం చెప్పి సబ్జెక్ట్ ఏంటి, అసలు దుఃఖం నీకు ఎందుకు వస్తుంది? దుఃఖం నీకు ఉన్నది ఉన్నట్టుగా, వస్తువు ఉన్నది ఉన్నట్టుగా గోచర ఒకటైతే ఏదో ఒకటి ఉంది, అది ఇంకొకటిగా కనిపిస్తుంది. ఉన్నది ఒకటి, నీకు కనిపించేది ఒకటి. దాన్ని అజ్ఞాస అంటారు. దాన్ని ఏమంటారు? అజ్ఞాస అంటారు. అజ్ఞానం వల్ల దుఃఖం రాదు. బాగా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. అజ్ఞానం వల్ల అజ్ఞానంలోంచి అజ్ఞాస వస్తుంది, అజ్ఞాసంలోంచి దుఃఖం వస్తుంది. అజ్ఞానంలోంచి అజ్ఞాస వస్తుంది అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నట్టు లేనట్టు కనిపిస్తుంది. అప్పుడు వెంటనే అశాంతి ప్రారంభమైపోతుంది, దుఃఖం ప్రారంభమైపోతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. అజ్ఞానం ఇప్పుడు ఉందో మనకు, అజ్ఞానం మనకు ఉంది. స్వప్నంలో కూడా అజ్ఞానం, స్వప్నంలో కూడా అజ్ఞానం. గాఢ నిద్రలో కూడా అజ్ఞానం, గాఢ నిద్రలో కూడా మనకు అజ్ఞానం ఉంది. గాఢ నిద్రలో మనకు దుఃఖం లేదు, గాఢ నిద్రలో మనకి దుఃఖం లేదు. దుఃఖం లేదు కానీ సుఖం తెలియటం లేదు. ఈ మూడు అవస్థలు అబద్ధాలు. గాఢ నిద్ర నిజమైతే అసలు జాగ్రత్త అవస్థలు ఒక రాము ఇంకా మనం. ఈ జాగ్రత్త అవస్థ నిజమైతే, ఇది నిజమైతే గాఢ నిద్రలోకి వెళ్ళాం. ఈ మూడు అవస్థలు అబద్ధమే. ఈ మూడు అవస్థలు ఎవరికంటే ఆత్మ కాదు, అహంకారం. ఇది వాసుదేవ స్వామి వారు చెప్తారు. అయితే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, అహంకారం అజ్ఞానం ఎక్కడుంది? గాఢ నిద్రలో ఉంది. అజ్ఞానం గాఢ నిద్రలో ఉంది. జాగ్రత్త అవస్థలో అజ్ఞానం ఉంది, స్వప్నంలో అజ్ఞానం ఉంది. మనకి గాఢ నిద్రలో దుఃఖం లేదు. ఒకవేళ సుఖం తెలియకపోయినా దుఃఖం లేదు గాఢ నిద్రలో. జాగ్రత్త అవస్థలో దుఃఖం వస్తుంది, స్వప్నావస్థలో దుఃఖం వస్తుంది, స్వప్నావస్థలో దుఃఖం వస్తుంది. మరి అజ్ఞానం మూడు చోట్ల ఉంది కదా, మరి గాఢ నిద్రలో నీకు దుఃఖం ఎందుకు రావటం లేదు? నీకు జాగ్రత్త అవస్థలో అజ్ఞాస వస్తుంది, స్వప్నావస్థలో అజ్ఞాస వస్తుంది, గాఢ నిద్రలు నీకు అజ్ఞాస లేదు కాబట్టి దుఃఖం తెలియటం లేదు. అజ్ఞానంలోంచి డైరెక్ట్గా దుఃఖం రాదు, అజ్ఞానంలోంచి అజ్ఞాస వచ్చి అజ్ఞాసంలోంచి దుఃఖం వస్తుంది. అయితే ఆ గాఢ నిద్రలో ఏమవుతుంది? నీకు ఉన్న అజ్ఞానం ఉంది, అజ్ఞాస లేదు అంటే దుఃఖం. నీకు సుఖం తెలియకపోయినా బాగున్నాం బాగా దుఃఖం, దుఃఖం తెలియటం లేదు. నీకు దుఃఖం లేదు కాబట్టి గాఢ నిద్రలో బాగున్నాను. అయితే అక్కడ ఎందుకు బాగున్నావు నువ్వు? నీకు అక్కడ ఒక వస్తువుని ఇంకో వస్తువుగా నీకు కనిపించటం లేదు. ఎప్పుడు? గాఢ నిద్రలు. జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికి, జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పటికి నీకు అజ్ఞాస వస్తుంది. అంటే సత్యం అసత్యంగా కనిపిస్తుంది, అసత్యం సత్యంగా కనిపిస్తుంది. అయితే నీకు సత్యం ఏమిటో నీకు అర్థమయ్యే వరకు అసత్యం సత్యంగా కనిపించడం మానదు. ఇప్పుడు కాదు, ఇంకో కోటి జనం రెత్తారు. కోటి మంది గురువుల దగ్గరికి వెళ్ళిన, ఇప్పుడు 100 హాస్పిటల్ తిరిగామండి మనం, రోగం తగ్గలేదు, బాధ ఎక్కడికి పోతుంది? మన రోగం తగ్గినప్పుడు 8 హాస్పిటల్ తిరిగినామంటే, అలాగే అజ్ఞానం పోనప్పుడు ఏ మతంలో ఉన్నామంటే, ఏ కులంలో ఉన్నామంటే, ఏ దేవుణ్ణి ఆరాధించినామంటే, ఏ గురువు పాదాల దగ్గర కూర్చున్నామంటే. తర్వాత ఇంకోటి, మనం ఈ సబ్జెక్ట్లో ఎవరికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసం లేదు మనకు. మన మీద మనకు విశ్వాసం లేదు అసలు. ఆరు నాలుగు ఎంత? పది. ఆరు నాలుగు ఎంత? పది. దారిపోయి వాడు ఎవడో వచ్చి ఆరు నాలుగు పది అనుకుంటున్నారండి, పది కదా పదకొండు అని చెప్తాడనుకోండి, నిజమే కాబోసు అనుకుంటారనుకోండి, మీరు ఇంక పనికి రారు. అంటే మీకు లెక్కలు సరిగ్గా లెక్కలంటే ఏంటో తెలియకపోవటం వల్ల ఆరు చెప్పింది నిజం అనుకుంటున్నారు. ఆరు నాలుగు పది ఎవరికి ఉన్నా పదే, కానీ దారిపోయి ఎవడో వస్తాడు ఏమో గల ఆడు చెప్పింది రైతు అనుకుంటున్నారు అనుకోండి, మీకు సబ్జెక్ట్ లెక్కలు మీకు లెక్కల ఏం తెలియవు అని అర్థం. అది మీరు ఆ లెక్కలు మీకు ఏం తెలియటలేదని మానేసి ఒక ఆడి చెప్పిందని ఏదో అనుకుంటున్నారంటే మీకు లెక్కలు చేతకాక మీ మీద మీకు విశ్వాసం లేక అలా తయారయ్యారు అందరం. స్వాములు వారు చెప్తారు, వాసుదేవ స్వాములు వారు, డూ యువర్ బెస్ట్ లీవ్ ద రెస్ట్ అని ఈ ఒక్క వాక్యం జ్ఞాపకించుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. అందరూ ఎవరింటికారు వెళ్ళిపోండి. డూ యువర్ బెస్ట్ లీవ్ ద రెస్ట్ అని డూ యువర్ బెస్ట్. ఇగో మా గురువు గారు కూడా నవ్వు వస్తుంది. డూ యువర్ బెస్ట్ లీవ్ ద రెస్ట్ అని అంటే మన దగ్గర చెడ్డ ఎక్కడుందంటే, కృష్ణుడు కూడా చెప్తున్నాడు నువ్వు ఏదైతే మంచి అనుకుంటున్నావో వాడు దారిపోయి వాడు చెప్పింది కాదు, శాస్త్రంలో ఏదైతే మంచి అని చెబుతాందో, శాస్త్రంలో ఇది ధర్మం అని శాస్త్ర ప్రమాణంగా ఏదైతే ఉందో అది హృదయపూర్వకంగా చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి. చేసేసి వదిలేయి, అక్కడ చేసేసి వదిలేయి. మన దగ్గర తెంగరతనం ఎక్కడుందంటే, ఇదిగో మనం ఏదో మంచి పని చేసాం అందరూ మన గురించి చెప్పుకుంటున్నారా లేదా బాగా మంచి పని చేసామని, అందరూ మన గురించి బాగా పని అందరూ చెప్పుకుంటున్నారా లేదో, మరి మనం అక్కడేమో 10 లక్షలు చందా ఇచ్చాం మన పేర గోడ మీద రాశారా లేదో, తీరా కైకిరీల్లో 1 లక్ష రూపాయలు ఇచ్చొచ్చేసాం లేకపోతే రాజమండ్రిలో ఇచ్చేసాం నా పేరు అక్కడ మర్చిపోయారేమో, అక్కడ 10 మందికి నా పేరు చెప్పటం మర్చిపోయారేమో, మరి ఇంత 10 లక్షలు చందా ఇచ్చేసాం అక్కడ 1 లక్ష చందా ఇచ్చేసాం మరి అసలు మనల్ని అక్కడ గుర్తించారో లేదో. కొంతమంది అంటూ ఉంటారు ప్రజలకు సేవ చేస్తున్నామండి ఎవరికి గుర్తింపలేదు అంటూ ఉంటారు. కొంతమంది అంటారు ఇవన్నీ తిండర్లు వస్తున్నారు అంటే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు బెస్ట్ చేస్తున్నావు, రెస్ట్ రెస్ట్ అది ఆ కర్మ నువ్వు చేసిన ఏదైతే మంచి చేసి అక్కడ వదిలేయి, నువ్వు దాని గురించి చెలవలో పొలలు అనుకుని నీ బుద్ధిని పాడు చేసుకుంటావు, నీకు జ్ఞానం ఏంటన్నాడు కృష్ణుడు భాగవతంలో. నీకు జ్ఞానం ఏంటి, నువ్వు ఏదో మంచి పని చేసావు అందరూ మెచ్చుకుంటున్నారా లేదా, ఈ మంచి మోని వల్ల నేను స్వర్గానికి వెళ్తానా లేదా, ఇవన్నీ కోటి చేస్తున్నావు. తర్వాత ఇంకోటి మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఇప్పుడు మీ మీద మీకు విశ్వాసం లేదనుకోండి, మీ మీద మీకు ఇప్పుడు లెక్కలు బాగా వచ్చినవాడు ఆరు నాలుగు పదకొండు అని ఎవడని వచ్చి చెప్తే ఇక నవ్వుకుని ఊరుకుంటాడు కానీ ఆయన పట్టించుకోడు. మీకు అర్థమవుతుందా, మనకున్న జ్ఞానం నిజమైతే, మనకున్న జ్ఞానం నిజమైతే, మనకున్న శాంతి నిజమైతే, మనకున్న శాంతి స్వతంత్రమైంది అయితే, ఎత్తివారు చేతి బిడ్డల కింద కాకుండా బయట ఉన్న వ్యక్తుల మీద కానీ బయట ఉన్న సంఘటనల మీద కానీ సమాజం మీద కానీ ఆధారపడకుండా మనకున్న శాంతి నిజమైతే, మనకున్న జ్ఞానము నిజమైతే సమాజం మనం ఏమీ చేయలేదు, సమాజం యొక్క ప్రభావం మన మీద ఏమీ ఉండదు, వాడు ఒక్కడ మాత్రమే స్వతంత్రుడు. మీకు ఇక్కడ అర్థం వచ్చిందా, ఇప్పుడు మీ మీద మీ అసలు జ్ఞానం అంటే ఏంటో మీకు తెలియదు అనుకోండి, ఎవడొకడు వచ్చి ఏదో మాట్లాడతాడు అనుకోండి, మీకు తెలియనప్పుడు ఆడు చెప్పిదే ఏదో అనుకుంటారు, ఇంకే మీకు తెలియదు మీరేం చేస్తారు మీకు తెలియదు. మనందరం ఎత్తివారు చేతి పెట్టడం, అందుకే కృష్ణుడు చెప్పాడు గీతలు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, ఈ కోతులు మాట్లాడేసుకుని తిరక్కనవు. అర్జున నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, అందుకే శంకరాచార్యుల వారు ఆయన చెప్తారు శృతిని స్మృతిని పురాణాన్ని ప్రమాణంగా చెప్పాడు లోకశంకరుడు కరుణాశంకరుడు. కేవలం నాకు తోచింది నేను చెబుతున్నాను కాకుండా ఉపనిషత్తుని ప్రమాణంగా పెట్టుకుని, భగవద్గీతను ప్రమాణంగా పెట్టుకుని, పురాణాలను ప్రమాణంగా పెట్టుకుని, ఇదిగో నేను చెప్పిన దానికి కేవలం నా అనుభవం చెప్పకుండా శాస్త్రాన్ని ఎదురుగుండా పెట్టుకుని ప్రమాణంగా చెప్పి మనల్ని దుఃఖలేని స్థితికి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. పైగా వాడు లోకశంకరుడే కాదు కరుణాశంకరుడు. ఏ టీచరు కూడా ప్రేమ లేకుండా ఉండలేడు, ఏ జ్ఞాని కూడా ప్రేమ ప్రేమించకుండా ఉండలేడు. ప్రేమించాలని ప్రేమించడు, ప్రేమించకుండా ఉండలేడు, నిప్పు కాల్చకుండా ఉండలేదు. అలాగే జ్ఞాని కూడా ప్రేమించకుండా ఉండలేడు. నిప్పు కాల్చకపోతే అది నిప్పు కాదు, జ్ఞాని ప్రేమించలేకపోతే వాడు జ్ఞాని కాదు. అంటే నీకు వాళ్ళు ఎలా చెప్పారండి, వీళ్ళు ఎలా చెప్పారండి, నీకు జ్ఞానం లేక వాడు ఎలా చెప్పి ఎలా చెప్పి, నీకు జ్ఞానం లేక ఆడు చెప్పి మాటలు వీళ్ళు చెప్పి మాటని బుర్రలో వేసుకుని తిరిగి శుభ్రంగా పాడైపోయి చచ్చిపోయి రోజు వచ్చే ఇప్పుడు కుళ్ళిపోయి నరకానికి వెళ్తాం చివరికి. చివరికి మనం చేసేది ఏంటంటే బతుకున్నంత కాలం నరకానికి వెళ్ళి మెట్లు కట్టుకోవటం. ఓ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తాడా, ఓ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తాడా? దారి చూపిస్తే ఈ దారి చూపించేవాడి పని ఏమవుతుంది, తీసుకెళ్లేవాడి పని అదే అవుతుంది. అందుకే చెప్తాడు ఈ గుడ్డివాడి సంగతి భగవంతుడికి తెలుసు అని శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకోవచ్చున. శాస్త్రం అంటే అక్కడ జ్ఞాననేత్రం. ఇగో మేము కూడా ఇస్లాం దేశాలకు వెళుతున్నాం, మహమ్మద్ మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. మహమ్మద్ ఒక మాట చెప్పాడు, అందరూ ఎలా బతకాలంటే, ఎలా బతికితే నీకు ఆ స్వర్గర లోపల స్వర్గరాజ్యం ఉంది మనం మోక్షం అంటాం. మోక్షం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి అసలు, మీరేమనుకుంటున్నారు మోక్షం అంటే? ఎక్కడికి వెళ్ళటం రావటం, ప్రయాణాలు చేయటం, గోయింగ్ కమ్మింగ్ స్వర్గానికి వెళ్ళిపోవటం, మళ్ళీ కైకలూరు రావటం, కైకలూరు నుంచి మళ్ళీ వైకుంఠం వెళ్ళిపోవటం, మళ్ళీ కైకలూరు రావటం, కైకలూరు అంటే మళ్ళీ ఇక్కడి నుంచి కైలాసం వెళ్ళిపోవటం, అది కదా మోక్షం అంటే. పరిపూర్ణమైన శాంతి, కరువు లేని శాంతి, ముగింపు లేని శాంతి, శరీరం ఉన్నా లేకపోయినా, సృష్టి కనిపిస్తున్నా సృష్టి కనిపించకపోయినా, కేవలం స్వతంత్రంగా పరిపూర్ణమైన శాంతి, పరిపూర్ణంగా ఉండటం, ఒక వెలితి లేకుండా ఉండటం, పరిపూర్ణంగా ఉండటం, ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తూ ఉండటం. లోకం కనిపించినా కనిపించకపోయినా, దేహం ఉన్నా దేహం లేకపోయినా, వాటితోటి బాహ్య పరిస్థితులతోటి కానీ బాహ్య సంఘటనలతోటి కానీ సంబంధం లేకుండా పరిపూర్ణమైన శాంతి, పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన సుఖం, ముగింపు లేని శాంతి, ముగింపు లేని సుఖం, ముగింపు లేని ఆనందంలో ఎవడైతే ఊగిసలాడుతున్నాడో వాడి మోక్షం, అది మోక్షం, అది మోక్షం. అదే క్రైస్తవులు స్వర్గరాజ్యం. ఏమన్నారు క్రైస్తవులు, అది గౌతమ బుద్ధుడి నిర్వాణ సుఖం. అప్పుడు ఆనంద్ అంటాడు చివరి రోజున బుద్ధుడి శరీరాన్ని విడిచిపెడతా అంటే, నీలాంటి మహాత్ముడు ఎంతవరకు ఈ భూమి మీదకి రాలేదు, ఈ ప్లానెట్ మీదకి రాలేదు అంటాడు. ఎందుకు ఈ కాలక్షేప మాటలు, ఎందుకు ఆనంద్ చవిత్తముడు బుద్ధుడికి ఆనంద్, ఎందుకు ఆనంద్ ఈ కాలక్షేప మాటలు? బుద్ధుడు ఎంత గొప్పవాడికి నీకు కలిసి వచ్చేదే ఉంది. కైకలూరు స్టేట్ బ్యాంకులో చెస్ట్లో 100 కోట్లు ఉంది, నీకు వచ్చేదేమిటి? బుద్ధుడు చాలా గొప్పవాడని చెబుతున్నావు, బుద్ధుడు చాలా గొప్పవాడని కాదు నువ్వు చెప్పింది. బుద్ధుడు ఏ స్థితిని పొందాడో, ఏ నిర్వాణ స్థితిని పొందాడో, ఆ స్థితిని పొందటానికి ప్రయత్నించే ఆనందం. ఎందుకు ఈ బుడబొక్కల మాటలు? బుద్ధుడు గొప్పవాడని నువ్వు చెబుతావు, నాకు కలిసి వచ్చేదేంటి, నీకు కలిసి వచ్చేదేంటి? బుద్ధుడు గొప్పవాడని చెప్పిన సర్వసాధారణ చాలామంది మనుషులకి, పిచ్చోళ్ళకి, అందరికీ స్తోత్రాలు అంటే ఇష్టం. ఆడు మంచి, ఆడు మంచి పనులు చేయపోయిన నువ్వు చాలా మంచి పనులు చేసావని పొగుడుతూ ఉండాలి. పొగడతనేది ఇది పరమాత్మ చెప్పాడు, వేశ్యలు వలలో పడ్డ మనిషి బయటకు వస్తాడమ్మా, కానీ పొగడ్తలకు అలవాటు పడ్డ మనిషి బయటకు రాలేడమ్మా. వేశ్యల యొక్క వలలో బయటపడిన వాడు ఎప్పుడైనా ఇవాళ కాపాయినా రేపైనా బయటకు వస్తాడు. కానీ ఈ పొగడ్తలకు అలవాటు, అందరి చేత పొగిడించుకోవడం అలవాటు, ఈ సన్మానాలకు అలవాటు పడిన వాళ్ళు ఆ మాయలోంచి బయటికి రాలేని పరమాత్మ చెప్పాడు. నేను పరమాత్మ వాచ, భగవాన్ వాచ. వేశ్యుల యొక్క లంపటంలో దిగిన వాడు బాగుపడతాడేమో, కానీ ఈ స్తోత్రాలకి ఈ సన్మానాలకు అలవాటు పడినవాడు అందులోంచి బయటికి రావటం చాలా కష్టం అని చెప్పాడు. ఇప్పుడు మీరు ఎవరినైనా సరే చూడండి, మీరు వెళ్ళి పొగడండి మామూలుగా, వాళ్ళకి ఎంతో కొంత పైకి అనాపైనా కొంతమంది గుట్టిగా ఉంటారు, లోపల సంతోషిస్తారు. ఆ సంతోషించేవాడు దొంగన సంగతి వాళ్ళకి తెలియదు. మీరు పట్టుకెళ్ళి ఎవరినైనా చెప్తండి, మీరు ఎవరినైనా విమర్శించండి, పైకి ఏమైపోయినా లోపల దుఃఖం వస్తుంది. ఆ దుఃఖపడేవాడు దొంగ, ఆ సంతోషించేవాడు దొంగ, వాళ్ళలోంచి బయటికి రా, అప్పుడు నీ దుఃఖం అడిగి అప్పుడు అంతవరకు నేను దుఃఖం విడిచిపెట్టకూడదు. వీడు ఇప్పుడు ఏదో మహమ్మద్ ప్రవక్త మాట చెప్పాడు, ఎలా బతకాలి ఈ సృష్టిలో, నిర్వాణ సుఖం కావాలంటే, నీకు మోక్షం పొందాలనుకుంటే ఎలా బతకాలంటే, ఈ సృష్టిలో మరి దారంతో నడిచి వెళ్తున్నాం అనుకోండి, ఈ పక్కన ముళ్ళకంపలు, ఈ పక్కన ముళ్ళకంపలు అనుకోండి, ఈ పక్కన ముళ్ళకంపలు ఉన్నాయనుకోండి, ఈ పక్కన ముళ్ళకంపలు ఉన్నాయనుకోండి, మనం ఏమనుకుంటాం, మన బట్ట గుచ్చుకోకుండా, మన శరీరాన్ని గుచ్చుకోకుండా జాగ్రత్తగా బయటకు వచ్చేస్తాం. ఈ పక్కన ముళ్ళకంపలే, మన బట్టలకి అమ్ములు తగలినావు, శరీరానికి తగలినవు, జాగ్రత్తగా ముళ్ళకంపుల మధ్యలోంచి బయటకు వచ్చేస్తాం. అలాగే ఈ లోకంలో ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి, రాగాలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, కామక్రోధాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎంతో పెంట ఉంది, ఆ ముళ్ళకంపల్లోంచి బయటకు వచ్చినప్పుడు, ఈ లోకంలోంచి నువ్వు బయటకు వస్తే కదా నీకు స్వర్గరాజ్యం పొందేది. ఇప్పుడు ఇంకోటి, ఇష్టాయిష్టాలు ఉన్నాయి, నీకు అర్థమవుతుంది, ఎందుకు వస్తున్నాయి మనకి, వస్తే పోగొట్టుకోవటం మాట తర్వాత చూద్దాం. ఆ ఇష్టం ఎందుకు వస్తున్నాయి, ఇష్టాయిష్టాలు కూడా అజ్ఞాస వల్ల వస్తాయి. నిజం కానిది నిజం అనుకోవటం వల్ల, సత్యం కానిది సత్యం అనుకోవటం, నీకు ఇష్టాయిష్టాలు వచ్చేస్తాయి. అసలు రాగద్వేషాలు ఎందుకు వస్తాయి, వస్తే పోగొట్టుకోవటం వేరు, అవి ఎందుకు వస్తున్నాయని, అవి ఎందుకు వస్తున్నాయని, తర్వాత కొంతమంది అంటే ఉంటారు, ఏంటండి నాన్నగారు పెద్దవాళ్ళు సుఖంగా బతుకుతున్నారు, మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తున్నాయి అంటే ఉంటారు. అక్కడ ఆ మధ్యన కాకినాడ వెళ్తే ఎవరో అన్నారు, ఏంటండి నాన్నగారు చెడ్డవాళ్ళు సుఖంగా బతుకుతున్నారు, మంచి వాళ్ళకి కష్టాలు ఎక్కువ వస్తున్నాయి, సమస్యలన్నీ మంచి వాళ్ళకి వస్తున్నాయి అని కొంతమంది ఇప్పుడు నా ఎవరైనా భక్తులు అడుగుతూ ఉంటారు. మనకి ఏదైనా కష్టాలు వస్తున్నాయి అనుకోండి, అనుకోండి బాధలు వస్తున్నాయనుకోండి, ఈశ్వరుడికి తెలియకుండా రావాలి. నీ శరీరానికి చావు వచ్చిందనుకోండి, ఈశ్వరుడికి తెలియకుండా రాదు. ఈ చావులు పుట్టుకులు మాయ, చచ్చిపోవటం మాయ, పుట్టడం మాయ, నీ సంపద మాయ, నీ దారిద్ర్యం మాయ, నీ అధికారం మాయ, అధికారం లేకపోవటం మాయ. అందుకే కృష్ణుడి చేతిలో చెప్పాడు, నా మాయ, నా పాదాలను ఆశ్రయించకుండా నా మాయలోంచి ఎవడు బయటికి రాలేడు. ఈ సృష్టి అంతా మాయే. ఈ సృష్టి అని రామకృష్ణ పరమహంస భాషలో చెప్పాలంటే ఇది లీల, ఇది ఒక లీల, ఇది ఒక నాటకం. అంటే ఉంటారు మంచి వాళ్ళ కష్టాలు, వీడు మంచివాడు అని ఈశ్వరుడికి తెలియదా, ఇదంటే ఇష్టం లేక కష్టాలు పంపుతున్నాడా, ఇష్టం లేక కాదు, ఇష్టం ఉండేది పంపుతున్నాడు. ఈ మంచి వాళ్ళని తొందరగా తరింపజేయాలనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు, వీళ్ళందరిని తరింపజేయాలనుకుంటున్నాడు. ఒకసారి తలుపు సంధిని పెట్టి వీడు చెరిగ్గడ చూడండి, చెరిగ్గడ మిషన్లు పెడితేనే కానీ ఆ రసం రాదు, చరిగ్గానే మిషన్లో పెడితేనే కానీ రసం రాదు. బంగారాన్ని కాలిస్తేనే కానీ అది పరిశుద్ధం అవుతుంది. బంగారాన్ని కాలిస్తే, కాల్చిన బంగారాన్ని మీరు చూస్తే మెరిసిపోతూ ఉంటుంది. అలా నీ మనసుని మెరిసేటట్టు చేయటానికి భగవంతుడు ఈ కష్టాలు పంపుతుంది. నేను మొగ్గలు తనకు పంపిస్తున్నాడు అంటే మన బుద్ధికి పక్వ స్థితి లేదు. మన బుద్ధి మొగ్గలే కనుక, మన బుద్ధి మొగ్గలేదు. మంచివాళ్ళమే మనం, కానీ బుద్ధి మొగ్గలేదు. ఏదో ఎంతో కొంత మంచి ఉంది, ఉండవలసినంత మంచి లేకపోవచ్చు మనకి. మన బుద్ధి మొగ్గలేదు. ఇంకా మనం చేదు చేదుగా ఉన్నాం, పుల్లపుల్లగా ఉన్నాం. ఆ పుల్లదనాన్ని తీసేయటానికి, ఆ చేదుతనాన్ని తీసేసి మన బుద్ధి అంతా తీయతోటి, తేనె ఎలా ఉంటుందో, పంచదార ఎలా ఉంటుందో అంత తీయగా తయారు చేయడానికి కష్టాలు పంపిస్తున్నాడని తెలుసున్న వాడు ధన్యుడు. మధురాధిపతికి అంతా మధురమే. ప్రజములు మధురం, నడక మధురం, వదనం మధురం, అదరం మధురం, నడక మధురం, గమనం మధురం, మాట మధురం, అంత మధురమే. కూర్చుంటే మధురం, నడిస్తే మధురం, పరుగులు తీస్తే మధురం. మరి మధురాధిపతి ఎంత తీయగల, ఎంత తీపిగా ఉంటాడో, ఆ తీపిదని నీకు పట్టించడానికి మధురాపతి, మధురాధిపతి ఆ చేసే చేష్టలు. భగవంతుడు అంటాడు, మీరు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, సమాజ హితం కోసం మీరు ఎంత పాటుపడినా, నా పాదములు ఎందు భక్తి లేకపోతే మీరు తరించరు. నా ఎందు భక్తి లేకుండా మీరు తరించే అవకాశం లేదు. ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణుడే, ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణుడే, కలియుగంలో శ్రీనివాసుడు. ఇది పరాయివాడు కాదు. వెనుకటి నుండి ఉన్న ఈశ్వరుడు వెంకటేశ్వరుడు అని చెప్తాడు. మీరు ఎన్ని చేసినా నా పాదములు ఎత్తే, నా పాదములను ఆశ్రయించకుండా, నా ఎందు భక్తి లేకుండా మీరు తరించే అవకాశం లేదు. ఈ సంసార అది భాగవతం అంటాడు, నీ సంసారం కూడా అహంకారమే. ఏం చెప్తున్నాడు ఏకాదశ స్కంధంలో ఈశ్వరుడు చెప్తాడు, నీ సంసారం కూడా నిజం కాదు, నీ సంసారం కూడా అహంకారమే. ప్రతి మనిషికి ఏదో సంసారం ఉంది కదండి, వాడి సంసారం సంసారం అనుకుంటావు. నీ అహంకారమే సంసారం, నీ సంసారం అంతా నీ అహంకారమే. అది ఒక ఆవరణ, సంసారం అంటే ఒక ఆవరణ, అదంతా అహంకారమే. అహంకారానికి ఆవరణ ఉంది, ఆత్మకి ఆవరణ లేదు. అహంకారానికి ఆవరణ ఉంది, చైతన్యానికి ఆవరణ లేదు. సంసారం అంటే ఒక దుడ్డది, ఒక నుయ్యె, ఒక గొయ్యి. అందులోంచి నువ్వు బయటకు వస్తావా, నా దయ లేకుండా అంటాడు వాసుదేవుడు. సంసారం అంటే ఆ గొయ్యి నువ్వు సంసారం అంటే గొయ్యి, ఆ గొయ్యిని నువ్వు పూడుస్తావా? ఆ జీవుడు గోతిలో ఉన్నా అని చెప్పి ఎవడు రా, వాడిని రక్షించేవాడిని, నా దయ లేకుండా ఆ గోతిలోంచి బయటకు రాలేడే అంటాడు ఈశ్వరుడు నారాయణుడు. అది గొయ్యది, అందులోంచి నువ్వు బయటకు వస్తావా? నీ తెలివితేటల వల్ల అంత గొప్పవాడు, నీ అహంకారానికి అంత ప్రజ్ఞ ఉందా? నువ్వు బయటకు వస్తావు ఆ గోతిలోంచి, నుయ్యి అనే గోతిలోంచి. సంసారం అనేది ఒక పెద్ద నుయ్యి, అది గొయ్యి, అందులోంచి నువ్వు బయటకు వస్తావు. నీ తెలివితేటను బట్టి, నాకు దయ లేకుండా, నా అనుగ్రహం లేకుండా నువ్వు బయటకు రాలేవు. వచ్చే సమస్య లేదు, కోటి జన్మరెచ్చిన సంసారం అంటే అది గొయ్యి నుయ్యది, అందులోంచి బయటకు రాలేడు మనిషి. అది స్వామి వివేకానంద అంటాడు, మీసాలు పెంచుకోవడం తేలికే, గడ్డాలు పెంచుకోవడం తేలికే. నూతి నుంచి బయటకు రావడం కష్టం. గడ్డాలు పెంచుకోవచ్చు, ఏముందో ఒక ఆ నెలలు క్షవరం చేయించుకోవడం మానేస్తే మీసాలు పెరిగితే గడ్డాలు పెరిగితేదంతా బాగుంది. కానీ ఆ గడ్డాలు పెరిగినంత మాత్రం చేత మీసాలు పెరిగినంత నువ్వు ఆ నూతిలోంచి బయటకు రాలేవు. ఆ గొయ్యిలోంచి బయటకు, అది పెద్ద గొయ్యి ఈ సంసారం అంటే. మీసాలు పెంచుకుంటే, గడ్డాలు పెంచుకుంటే బయటకు వచ్చేస్తావా? నీ చావు కూడా నిజం కాదు. ఈ శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటావు, నీకు చావు లేదు. ఆత్మకు చావేంటి? నువ్వు ఆత్మయే ఉన్నావు. బ్రహ్మముకు చావేంటి? నువ్వు బ్రహ్మము, దానికి చావేంటి? మరి శరీరం చనిపోతా అంటే ఎవరు అనుకుంటాను? నేను చనిపోతున్నాను, చనిపోతున్నాను అహంకారం అనుకుంటుంది. నీ కొత్త శరీరం వచ్చినప్పుడు నేను పుట్టాను, నేను పుట్టాను ఎవరు అనుకుంటున్నారు? ఆత్మ అనుకోవటం లేదు. పుట్టింది, చనిపోతుంది, చనిపోతుంది, పుట్టింది, అహంకారం చావు, అహంకారం పుట్టుక. ఆత్మకి దీనికి ఇసుమంత సంబంధం లేదు, కొంచెము కూడా సంబంధం లేదు. ఆత్మకి ఈ చావుడికి పుట్టుకలకి, నీకున్న అశాంతికి, నీకున్న దుఃఖానికి ఇసుమంత ఏమి సంబంధం లేదు, కొంచెము కూడా సంబంధం లేదు. నువ్వు శాస్త్రాన్ని వదిలేసి రోడ్డంతా పోయి వాళ్ళు మాట్లాడక ప్రభావం నీ బుర్ర మీద పడతా అంటే నువ్వు మూర్ఖుడని ఇంక చెప్పక్కర్లేదు. నీకు శాస్త్రం తెలియదని, శాస్త్ర ప్రమాణం లేకుండా నువ్వు బతుకుతున్నావు అని ఎవరో చెప్పక్కర్లేదు. ఆ మాత్రం గోచరించడం లేదా? అంటే నీకు శాస్త్రం యొక్క ప్రభావం నీ మీద లేదు, భగవంతుడి యొక్క ప్రభావం నీకు లేదు, సమాజం ప్రభావం నీ మీద పడతా అంటే దానివల్ల నీకు మోక్షం రాదు. నీకు మోక్షం ఇచ్చింది సమాజం కాదు భగవంతుడు. నీకు ఈశ్వరుని దయ. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా ఇది కావాలి అది కావాలని అడిగేస్తాం, ఏది అడగాలో తెలియక. మన దేవరాయనకి నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతాం. ఏం ఒక్క నీ అనుగ్రహం, నీ అనుగ్రహం, నీ దయ నాకు చాలని అడగాలి. మనం గుళ్ళోకి వెళ్తాం అనుకోండి, ఇది ఒకటే అడగాలి మనం. నీ అనుగ్రహం ప్రసాదించు, నీ దయ ప్రసాదించు, నీ కరుణ కావాలి. నీ దయ లేకుండా ఈ మాయలోంచి నేను బయటికి రాలేను. నీ దయ, నీ దయని ప్రసా మనం ఏంటి ఆయన దయని అడిగా అడగం, ఆయన కటాక్షాన్ని అడగం, ఆయన అనుగ్రహాన్ని అడగం. మనకేది ఇంటికాడ బాధలు ఉంటాయి, ఇవన్నీ అడిగేస్తూ ఉంటాం మనం. ఇవన్నీ అనవసరం, అడగవలసిన ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహంలే, ఆయన అనుగ్రహం ఉంటే ఈ బాధల్లోంచి బయటకు వస్తాం, మోక్షానికి మోక్షాన్ని కూడా పొందుతాం. కానీ మనం అనుగ్రహాన్ని అడగం, ఏదో అడిగేస్తాం, ఇల్లు అడిగేస్తూ వచ్చేస్తూ ఉంటాం. మనం అడగవలసింది ఆయన అనుగ్రహాన్ని అడగాలి, ఆయన దయని అడగాలి, ఆయన ప్రేమను అడగాలి. తర్వాత ఇంకోటి, ఈశ్వరుడి మీద భక్తి కుదరడం కూడా మీరు అనుకున్నాను తేలిక కాదు. మనకు పూర్వపుణ్యం లేకపోతే ఈశ్వరుడి పాదాల మీద భక్తి కదా, భక్తి కూడా తేలిగ్గా కలగదు. ఎంతో కొంత కృషి లేకపోతే, ఆయన కృప లేకుండా, ఈశ్వరుడు కృప లేకుండా మీరు కృషి చేయలేరు. కృషి లేకపోతే భక్తి రాదు, కృప లేకుండా కృషి రాదు. అందరూ భగవంతుని అడిగి అడిగి తెచ్చుకున్నారు. అక్షర మణమాలలో రమణ స్వామి గారు అన్నారు, అడినా తెలియదు చూడా, అందరూ భగవంతుని వెతికి 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 భగవంతుని తెచ్చుకున్నారు. అందరూ భగవంతుడు కావాలి కావాలని భగవంతుడిలో ఐక్యమయ్యారు. అడినా తెలియదు చూడా, నీకోసం వెతకుండా నన్ను నాకు కనిపించావు, నీకోసం సాధన చేయకుండానే నువ్వు నన్ను వచ్చి ఆశీర్వదించావు. నేను ఇది ఎతకలేదు, నువ్వే వచ్చి కనిపించావు. నీకోసం ఎక్కడున్నాడో అరుణాచలేస్తాడు, నువ్వు ఎతకలేదు. నేను నువ్వు వచ్చి దర్శనం ఇచ్చావు, నువ్వే వచ్చి ఓ అనుగ్రహనిది. నువ్వు ఎందుకు నాకు దర్శనం ఇచ్చావు నువ్వు వచ్చి? అది ఒకటే గుర్తు, నువ్వు అనుగ్రహ స్వరూపుడు, దయా స్వరూపుడు అని. నేను అడగకుండానే వచ్చి నన్ను నీ స్వరూ నీ యొక్క దర్శనం నాకు ఇచ్చావంటే అది ఒకటే గుర్తు, నువ్వు అనుగ్రహ స్వరూపుడు, దయా స్వరూపుడు అని. నువ్వు అనుగ్రహనిది. అరుణాచలేసి చూడ, నా ఇంద్రియాలు బయటికి వెళ్ళిపోతున్నాయి, నా మనస్సు బయటికి వెళ్ళిపోతుంది. నా మనస్సు బయటికి లాగేస్తున్నారు, నా మనస్సు బయటికి వెళ్ళిపోతుంది, ఇంద్రియాలు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇంద్రియాలు చేపలను ఆగటం లేదు, మనస్సు యొక్క చేపలను ఆగటం లేదు. ఇవన్నీ నీకు తెలియకుండానే జరిగిపోతున్నాయా? ఇవన్నీ నీకు తెలియకుండా జరిగిపోతున్నాయని ఒక చెబితే నేను నమ్ముతానా? నా మనస్సు చలిస్తుంది, నీకు తెలియకుండానే చలించిపోతుందే. మీకు తెలియకుండా ఇదంతా జరిగిపోతుందే. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఏదో మీకు మీకు అదృష్టం వచ్చింది అనుకోండి, అది అహంకారం అన్నాడు భాగవతంలో. దురదృష్టం వచ్చింది అనుకోండి, అది అహంకారం. మీ సంపద అహంకారం, మీ దారిద్ర్యం అహంకారం. ఇప్పుడు ఎవరినైనా ధనవంతుని మీరు బాగా సంపాదించారని అంటారనుకోండి, లోపల ఎవరు సంతోషిస్తాడు వాళ్ళ అహంకారమే సంపాదిస్తుంది, సంతోషిస్తుంది. మనం చెప్పుకునే మాటలకి లోపల చైతన్యానికి ఏం సంబంధం, చైతన్యానికి బంగారం ఏంటి, డబ్బు ఏంటి, లోకం ఏంటి? ఎవడైనా గొప్ప పండితుడు ఉన్నాడనుకోండి, మీరు పండితుడు అంటే వాడు అహంకారమే సంతోషిస్తుంది వాడికి. ఆత్మకి పాండిత్యం ఉంది, ఆత్మకి ధనమేంటి? అయితే నీకు సంతోషం అహంకారం, నీకు ఎప్పుడైనా సంతోషం వస్తుందనక నిజం అనుకో అది అహంకారం, నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుందనుకో అది కూడా నిజం కాదు, అది కూడా అహంకారం. నీ చావు అహంకారం, నీ సంసారం అహంకారం. అంటే మీరు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా నా ఎన్ని భక్తి లేకపోతే మీరు తరించరు. అది భగవాన్ వచ్చే. అయితే మనకు తృష్ణ లేదు మోక్షాన్ని సంపాదించాలి, ఆత్మజ్ఞానాన్ని. ఏ జ్ఞానాన్ని, జ్ఞానం అంటే మన పుస్తకాలు చదివింది కాదు, అది జ్ఞానం అంటే మనం ఏదో భాగవతం రామాయణం చదివి, అది కాదు జ్ఞానం అంటే, అది ఉరికే ప్రమాణం. అది జ్ఞానం అంటే మన హృదయంలో, మన అందరి హృదయాల్లో, ముస్లిమ్స్ అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, అందరి హృదయాల్లో ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి ఉంది. అది మన చెప్పడానికి నోటికి అందదు, మన ఇంద్రియాలకు అందదు, ఇట్టిదని మన మనస్సుకు ఒకటి ఉండటం ఉంది. అది ఎక్కడ ఉంది, లోపలే ఉంది, మన లోపలే ఉంది. అది మన శరీరం ఇంద్రియాలకు అందదు, మన మనస్సుకు అందదు. నీకు అర్థమవుతుంది లెక్క? లేదంటే ఉంది. ఈ శరీరం చనిపోయినప్పుడు దానికి చావు రాదు, ఈ శరీరం చచ్చిపోయినప్పుడు అది చావదు, మళ్ళీ కొత్త శరీరం వచ్చినప్పుడు అది పుట్టడం ఉండదు, దానికి పుట్టుకు లేదు, చావు లేదు. అది మన అందరం, దాని మా అందరి హృదయాల్లో ఉంది, అందులో సందేహం, తెలుసున్నా ఉంది, తెలియపోయి ఉంది. దాని తాలూకు ఎరుక, దానితో తాదాప్యం, దానితోటి ఇప్పుడు మనకి శరీరంతో తాదాప్యం ఎలా ఉందో, ఇష్టాయిష్టాలతో తాదాప్యం ఎలా ఉందో, మనకున్న ఆస్తిపాస్తులతో తాదాప్యం ఎలా ఉందో, ఈ కుల మతాలతో తాదాప్యం ఎలా ఉందో, దేశంతో తాదాప్యం ఎలా ఉందో, నీ లోపల పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు ఒక నారాయణుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు నీ దేహంతో నేను నల్లగా ఉన్నానని, తెల్లగా ఉన్నాను, నీ దేహాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా ఉంటున్నావు, నీ దేహంతో, నీ మనస్సుతోటి, నీ ఇంద్రియాలతోటి, నీ రంగుతోటి, నీ అకౌంట్స్తో నీకు ఏ విధంగా అయితే తాదాప్యం ఉందో, నీ హృదయంలో నీ హృదయంలో ఆ నిజంతో, ఆ సద్వస్తువుతోటి, ఆ సత్య పదార్థంతో తాదాత్మ్యం రావటం, దానితో ఎరుక రావటం, అది జ్ఞానం. అప్పటి వరకు నీకు నేను, అప్పటి వరకు ఆ జ్ఞానం వచ్చే వరకు, ఆ జ్ఞానం వచ్చేసింది అనుకోండి, కైకిలూరులోనే వచ్చేసింది అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళక్కర్లేదు, గుండు వల్ల వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కైకిలూరులోనే వచ్చేసింది అనుకోండి, మీరు కూర్చున్న వాళ్ళు నిలబడకుండా వచ్చేసింది అనుకోండి, కళ్ళు తిప్పకుండా, చేతులు ఆడించకుండా, కాళ్ళు 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 చెప్పకుండా, చేతులు చెప్పకుండా, కళ్ళు అటు ఇటు చెప్పకుండా, ఇది ఎలా కూర్చున్నారు, అలా వచ్చేసింది అనుకుని దానితో ఎరిక. అక్కడ చెప్తాడు ఉపనిషత్తులు, నో మోర్ సారం, నో మోర్ టెన్షన్, నో మోర్ రీబర్త్, నో మోర్ బాండెస్. అది ఎంత దయామయుడు ఆ ఋషి చెప్తాడు ఒక ఉపనిషత్తులు, నీకు ఆ జ్ఞా లోపల వస్తువు తాలూకా చావులేని సత్వార్థంతో ఎరుక వచ్చింది అనుకో, ఇంకా నీకు దుఃఖం ఎక్కడ రా, ఎతికినా దుఃఖం కనపడదు. సూర్యుడు చీకటిని ఎలాగైతే చూడలేడు, ఒక నీకు దుఃఖం కావాలన్నా దొరకదు అయ్యా. నో మోర్ సారో, నో మోర్ బాండేజ్, నో మోర్ రీబర్స్, నో మోర్ హెల్, నో మోర్ వర్ల్డ్స్. కేవలం కేవల స్థితి కైవల్యం. కైవల్యం అంటే అక్కడ మోక్షం అని కాదు, అదేమో కైలాసం కాదు. కైవల్యం అంటే అది వైకుంఠం కాదు. కైవల్యం అంటే కేవలం ఉన్నది ఒకటే, ఉన్నదంటే ఒకటే, ద్వితీయం లేదు దానికి. కైవల్యం అంటే కేవలం ఉండేది. కైవల్యం అంటే కైలాసం అని కాదు. ఇక్కడ మీరు ఉంటారు, మీరు ఉన్నారన్న సంగతి మీకు తెలుస్తుంది, మీకు మీకంటే భిన్నంగా ఏది ఉండదు, కానీ మీరు ఉన్నారన్న సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది, మీకంటే భిన్నంగా ఏమి ఉండదు. మీకు కొత్త శరీరాలు రావు, కొత్త శరీరాలు ఏమి రావు, నీకు లోకం కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. నీకు అర్థమవుతుందా? మీరుంటారు, మీరున్నారు అన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. ఎరుకలో ఉంటారు, ఆనందమే ఆనందము, శాంతి శాంతి, కాంతి కాంతి. అక్కడ బంధము లేదు, బంధ స్పర్శ లేదు, దుఃఖ స్పర్శ లేదు, పునర్జన్మ స్పర్శ లేదు, కోరిక స్పర్శ లేదు, కోపం యొక్క స్పర్శ లేదు, మోహం యొక్క స్పర్శ లేదు, బంధం యొక్క స్పర్శ కూడా లేదు. నోవర్ బండల్స్ నోవర్ సార్ ఒక్కడ చెప్తాడని మహర్షి ఉబ్బిపోయి మనందరం తరింపు చేయటానికి, మన అందరినీ ఉద్ధరించడానికి. లేకపోతే మహర్షికి మనం ఏ విజేతలు ఇచ్చాం? అడిగి ఎమ్మెల్యే పదవి ఇచ్చాం, మంత్రి పదవి ఇచ్చాం, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ కంపాషన్ మహర్షి చెప్తాడు. నీకు ఎప్పుడైతే ఆ బ్రహ్మస్థితి నీకు కలిగిందో అప్పుడు ఇంకా నీకు దుఃఖం ఎక్కడ, నీకు బంధం ఎక్కడ, నీకు పునర్జన్మ ఎక్కడ, నీకు సంసారం ఎక్కడ? నో మోర్ బాండేజ్, నో మోర్ సంసార, నో మోర్ రీ బర్త్. ఆ టీచరు వాడు శిష్యుడికి బోధిస్తూ రెచ్చిపోయి ఆనందాన్ని కక్కుతూ చెప్తాడు. మనం ఏమైనా సన్మానం చేసామా అంటే వాడు ఆనందాన్ని మనకి పంచిపెట్టడానికి, వాడి శాంతిని మనం పంచిపెట్టడానికి. వాడికి మనం సన్మానం చేసామా ఋషిని? నేను ఊరేగించామా? ఎక్కడన్నా ప్రశిష్యుల్లో తిప్పామా? లేదా బంగారపు గొలుసు ఇచ్చామా? అది అందుకు లోపల ఉన్న వస్తువు ఒక్కసారి నీకు అలా విడిపోయిందా? నో మోర్ సారం, నో మోర్ బాండ్, నో మోర్ రీ బర్త్, నో మోర్. ఇంకే అది నీ బంధం, బంధం ముట్టుకోదు, నేను దుఃఖం ముట్టుకోదు, పునర్జన్మ చావు ముట్టుకోదు, దేహం చనిపోతున్నా నువ్వు ఉంటావన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండగానే, ఇక్కడ ఉండగానే అంటే దేహం ఉండగానే, దేహం మరణిస్తుంది, మరణం లేని స్థితి ఒకటి దేహంలో ఉంది. ఆ దేహం ఉండగా అందుకున్నప్పుడు దేహం చనిపోయింది, నేను చనిపోతున్నావు నీకు అనిపించు. నో మోర్ డెత్, నో మోర్ బర్త్, నో మోర్ సారం, నో మోర్ బాండేజ్, కేవల స్థితి. ఆ కేవల కైవల్యం అంటే అక్కడ కైలాసం కాదు, కేవల స్థితి, పరిపూర్ణమైన శాంతి, పరిపూర్ణమైన సుఖం. నో మోర్ గోయింగ్, నో మోర్ కామింగ్, ఇంకా రాకపోకలతో సంబంధం లేదు. అయితే ఒక్కటి ఆ ఉదయంలో ఏదో ఒకటి ఉంది, అన్ని మతాలు చెబుతున్నాయి. ఇందులో ఇది ఎంతవరకు తెలియలేదు, అన్ని మతాలు చెబుతున్నాయి, కానీ దాన్ని తెలుసుకోవాలన్న కాంక్ష మనలో ఎవరికైనా ఉందా? ఒక్కరు చెప్పండి, మనకి ఎరుకులోకి లేకపోతే ఆ కాంక్ష మనలో ఎవరికైనా ఒక్కరికి ఉందా? ముముక్షత్వం లేదు మనకి. ఇక మా గురువు గారు చెప్తున్నారు, యోగాభ్యాసం చేయండి, బీపీ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది, తగ్గిపోవచ్చు. ఆవిడ చెప్పింది రైట్, బీపీ తగ్గిపోవచ్చు, షుగర్ తగ్గిపోవచ్చు. మా గురువు గారు చెప్పినట్టుగా ఈ శవాన్ని ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి తిప్పుకోవచ్చు, కైకులూరు నుంచి భీమవరం, భీమవరం నుంచి కైకులూరు ఈ శవాన్ని తిప్పుకోవచ్చు. మోక్షమా? అది మోక్షమా? పాడది. అందుకే నువ్వు యోగాభ్యాసం చేసి మోక్షానికే, అది నీకు బీపీ తగ్గటం మంచిదే. ఎక్కడ ఉంది అసలు రహస్యం అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం బస్తా ధాన్యం అమ్ముతాం, మీకు అర్థమవుతుంది, ఓ బస్తా ధాన్యం రైస్ మిల్లర్స్కి అమ్ముతాం. ఆడు ఆడిస్తాడు ధాన్యం, ఆడు ఏం చేస్తాడు? ఆడిస్తాడు. ఆడించినప్పుడు తౌడు వస్తుంది, చుట్టు వస్తుంది. ఏమొస్తుంది ఆడికి? తౌడు వస్తుంది, చిట్టు వస్తుంది అడుగు. అయితే మన దగ్గర బస్తా కొనుక్కున్నప్పుడు చిట్టు కోసం కొనుక్కున్నాడు. దేనికోసం కొనుక్కుంటాడు? బియ్యం కోసం కొనుక్కుంటాడు. అది దేనికోసం కొనుక్కుంటాడు? బియ్యం కోసం కొనుక్కుంటాడు. కానీ చిట్టు వస్తుంది మామూలుగా, చిట్టు ఏర్పాటుగా అమ్ముకుంటాడు. కానీ చిట్టు కోసం బస్తా కొనుక్కోడు. 500 రూపాయలు పెట్టి చిట్టు కోసం కొనుక్కుంటాడు, బియ్యం కోసమే కొనుక్కుంటాడు. బియ్యం ఆడించుకుంటాడు, దాన్ని కూడా చిట్టు వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే అది దాని బై ప్రొడక్ట్ అంటారు. ఆడికి కావాల్సింది బియ్యమే. బియ్యం ఆడిస్తా అంటే మామూలు ఊరికి చిచ్చు తవుడు వస్తుంది, ఎంతో కొంత వస్తుంది, దాని బై ప్రొడక్ట్ అంటారు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు మన దగ్గర ఎవడైనా చెరిగ్గాడు కొనుక్కున్నప్పుడు రసం కోసం కొనుక్కుంటాడు, కానీ పిప్పు కోసం కొనుక్క, ఆ పిప్పుకి దేనికైనా ఉపయోగపడవచ్చు, అది వేరే విషయం. అదేవిధంగా మనం యోగాభ్యాసం చేసినా, ధర్మాన్ని ఆచరించినా, మీకు అర్థమవుతుంది, ధర్మాన్ని ఆచరించినా, యోగాభ్యాసం చేసినా, కేవలం భగవంతుడి దయ కోసం మోక్షం కోసం మనం చేస్తంటే ఈ పక్క పక్కనే చిట్టూ తవుడు వచ్చినట్టు మీకు ధనం రావచ్చు, గౌరవాలు రావచ్చు, గొప్పలు రావచ్చు, మీ కోరిక తోడు సమన్వయ గారు. కానీ చిట్టు కోసం దాన్ని ఎవడకుండవు. చిట్టు కోసం ఎవడైనా ఎవరు, అలాగే మనం ధర్మాన్ని ఆచరిస్తున్నాం అనుకోండి, యోగాన్ని అభ్యసిస్తున్నాం అనుకోండి, పక్కన మనకి ఏదైనా గౌరవాలు రావచ్చు, భగవంతుడి మనకి ఏది కొరత ఏం కాదు, ఇవ్వచ్చు, నిజంగా ఇవ్వచ్చు. కానీ దీనికోసం మనం చేయకూడదు. ధర్మాన్ని ఆచరించడం దేనికి, మోక్షం కోసం. పక్క పక్కన మీకు చిన్న చిన్న విషయాలు రావచ్చు, మీకు అనారోగ్యం తగ్గవచ్చు, భగవంతుడి మీకు ధనం ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, పొంబ ఇవ్వచ్చు, ఇవన్నీ అప్రధానం, ఇవన్నీ నిజం కాదు, అదొకటి నిజం, ఇవన్నీ డ్రీమ్ స్టెప్. మీకు ఆరోగ్యంగా ఉందనుకోండి అనుకోండి, మీ శరీరానికి ఆరోగ్యం ఉందనుకోండి, వెయ్యాడు బతుకుతారా? నిజంగా మీ శరీరం ఆరోగ్యం మంచిది, ఆరోగ్యమే అయితే 1000 బతుకుతారు ఆరోగ్యంగా ఉందని. మీరు ధనవంతులు అనుకోండి, ఆ ధనం మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది. ఇప్పుడు మొఘలాయ సామ్రాజ్యాలు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు అంతరించిపోయినాయి. ఏడు పేపర్లో మాట చదివాను, ఏమండి ఫలానా సంస్థకు 1000 పేపర్లో ఎవడో ప్రశ్న వేసాడు ఆ ఎడిటర్ని, పలానా సంస్థకు 1000 కోట్లు ఆస్తి ఉంది, ఆడేమో ఫైనాన్స్ అంటే డిపాజిట్స్ తీసుకుంటున్నాడు, ఇండియన్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ అంటే వడ్డీ ఎక్కువ ఇస్తా అంటున్నాడు, అక్కడ నాకు వడ్డీ ఎక్కువ ఇస్తుంది కాబట్టి అక్కడ వేసుకోవాలంది, నాకు పోస్ట్ ఆఫీస్ కంటే ఇండియన్ బ్యాంక్ అంటే వడ్డీ ఎక్కేస్తున్నాడు, ఆడికి 10000 కోట్లు ఆస్తి ఉంది, ఆడ ఆస్తి అంత చూపిస్తున్నాడు అంటే అక్కడ వేసుకుందాం అనుకుంటున్నామే వడ్డీ, కానీ మీ సలహా ఏంటని ఏదైనా అడిగాడు. ఒకటి ఇవాళ చదివాను కాలక్షేపం కోసం, దిన్ను నుంచి కాలిక్యులర్ వస్తాడు, ఏదో కాలక్షేపం పోతాను. ఆ ఏటర్ అన్నాడు, ఏదో నువ్వు పిచ్చవులాగా ఉన్నారా, ఓసారి వడ్డీ కాసిస్తే అసలు పోతుంది, అది 10000 కోట్లు ఇవాళ ఉన్నారు రేపు పోవచ్చు వాడికి, అది నిజం, డబ్బు నిజం కాదు, మనీ ఇది ఇల్లీజన్ వద్దు వారు. మేము చాలా గొప్పవాళ్ళు, ఆంధ్రాలో మాకున్నంత ధనం లేని వాళ్ళం, వేదం చెప్పుకునే వాళ్ళు దివాళాలు తీశారు, ఇక్కడ ప్రజల డబ్బు కోట్లా తినేశారు. ఊరి పిచ్చవాడా, ఆడికి నిజంగా ఇవాళ 10000 కోట్లు ఉండొచ్చు, రేపు దివాళా చేయొచ్చు, ఎందుకురా ఇంకో ఆడికి 10 పైసలు వడ్డీ ఎక్కువ ఇస్తున్నాయని ఆశిస్తే నువ్వు పోస్ట్ ఆఫీసులు వేసుకో, లేకపోతే స్టేట్ బ్యాంకులు వేసుకో, లేకపోతే జాతీయం చేసుకునే బ్యాంకులు వేసుకోరా పిచ్చవాడు. ఇలాగే అన్నాడు పిచ్చవాడా, ఆడికి 50 కోట్లు ఉన్నది వేసుకు, 50 కోట్లు రేపే పోవచ్చు వాడికి, నీకేమో 10 పైసల కోసం ఎక్కువ వేసుకుంటే అసలు పోతుందని చెప్పాడు. ఒరే పిచ్చవాడా అని ఇది చెప్పి ఇది రాశాడు. ఈ లోకం అంతా పిచ్చ ఆచపట్లేదు. మా ఇంత ధనవంతులు లేవని ఆంధ్రాలో చెప్పుకున్న వాళ్ళు దివాళాలు తీశారు, ఏమైంది డబ్బంతా, ఏమైపోయింది మొఘలాయ సామ్రాజ్యం, ఏమైపోయింది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం, ఏమైపోయింది మా ముత్తాతలకు 10000 ఎకరం ఉందని వాళ్ళు ఏమైపోయారు. ఈవేళ డబ్బంతా మాయ, ఈవేళ ఉండొచ్చు రేపు పోవచ్చు, లేని వాళ్ళు ధనవంతులు అవ్వచ్చు, ధనవంతులు లేని వాళ్ళు అవ్వచ్చు, ఇదంతా మాయే. ఇదంతా అహంకారం. ఏంటది ఇదంతా అహంకారం? కృష్ణుడు అంటాడు ఏకాదశి, నీ సంసారం కూడా అహంకారం, నీ సంసారం కూడా అహంకారం. ఇప్పుడు మీ భర్త అంటే నీకు ఇష్టమే, కానీ మీ అహంకారం ఎప్పుడైనా గాయపరిచారనుకోండి, మీ భర్త ఆయన విడిచిపెట్టేద్దాం అనిపిస్తుంది, విడాకులు ఇచ్చేద్దాం అనిపిస్తుంది, అయితే ఒక 6 నెలలు మాట్లాడితే మారేస్తారు. ఏంటంటే మీకు భర్త ముఖ్యం కాదు, మీ అహంకారం ముఖ్యం. ఏం అక్కర్లేదు, మీ భర్త ఎవరైనా మీరు నువ్వు వండిన కూర బాగాలేదు, కూర తగలేసేసా బాగాలేదు అంటారు అనుకోండి, ఆ మాటకి మీ కోపం 6 నెలలు ఉంటుంది. సంసారం కూడా అహంకారం. అంటే నీకు బుద్ధి లేదా? 6, 4, 10 నీకు తెలియదా? నీకు తెలియకపోతేనే రోడ్డు పోయి కూడా వచ్చి 6, 4, 11 అంటే నమ్ముతున్నావు. నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? 6, 4, 10 నీకు తెలియనప్పుడే ఎవడో వచ్చి 6, 4, 11 అంటే నమ్ముతావు నువ్వు. నీకు తెలియకపోవటం లే బజార్లో ఏడుస్తున్నావు నువ్వు. అంటే ఇప్పుడు ఇంతకీ మీకు ఎందుకు చెప్తున్నాను అసలు ప్రశ్న ఇది, మంచి వాళ్ళకే సమస్యది, మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయంటే మొగ్గై కనుక భగవంతుడు తెలిసాడు మంచివాడని. అని బంగారాన్ని అగ్నిలో వేస్తే అది ఎలాగైతే ప్రకాశం వస్తుందో దానికి, అలాగే ఈయన మొగ్గేసి భగవంతుడు గురువు ఏ స్థాయిలో ఉన్నాడు ఆ స్థాయికి ఈయన తీసుకొచ్చి, ఆయన తీసుకొచ్చి అన్నిటికంటే ముఖ్యమైనది దేహమే ఆత్మ, దేహమే నిజం అనుకుంటాడు ఈ మంచివాడు కూడా. నేను మంచివాడు పిచ్చోడు, మంచివాడే కానీ పిచ్చ ఉంది కదా లోపల. మంచివాడు కూడా పిచ్చోళ్ళే వాడు. చాలామంది మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు అనుకుంటూ ఉంటాడు. నిజంగా మంచివాడు అయితే మంచివాడు అనుకోడు అసలు. అడు పిచ్చోడాడు. ఇది హాస్పిటల్ ప్రపంచం అంటే పిచ్చ హాస్పిటల్ ఇది. ఈవేళ నిన్న 10 రోజుల కిందట అమెరికాలో 10 మంది పెద్ద ధనవంతులు ఉన్నారు, బిల్ గేట్స్ వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళు ఇంచుమించు గవర్నమెంట్ సమాన వాళ్ళు. అందులో ఒకరిని చాలా చక్కటి పరీక్షను ఒక లేఖ అడిగాడు ధనవంతుడు. అమెరికాలో కొంతమంది ధనవంతులు పెద్ద ధనవంతులు అంటే ఒక మన దేశంలోని దేశాన్ని కొనగలరు వాళ్ళు. ఒకరు అడిగారు వాడిని, ఏమంటే మీకు వచ్చిన ఆదాయంలో రూపాయికి 50 పైసలు మీ కుటుంబానికి ఇచ్చి మిగతా 50 పైసలు ప్రజలకు ఏదో మీరు అనుకుని మీకు ఇష్టమైనకి పంచి పెడుతున్నారు. ఇప్పుడు రూపాయికి 50 పైసలు మీరు దాచుకున్నా, ఒక 50 పైసలు ఏదో ఆ సంస్థకనో ఈ సంస్థకనో లేకపోతే ఇంకోసికి ఏదో నిమిత్తం ప్రజల నిమిత్తం ఖర్చు పెడుతున్నారు. మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారని అడిగాడు. డబ్బులో మీకు డబ్బు ఉంది కదా, ఆ డబ్బు శుభ్రంగా దాచుకోండి, పొలాలు కొనుక్కోండి, బ్యాంకుల్లో వేసుకోండి, భీమవరంలో మీకంటే ధనవంతులు లేరని చెప్పుకునేవ్వండి. ఏంటి మీరు డబ్బు పంచి పెడతాంటే మీకు ధనం ఎలా పెరుగుతుంది, ఉన్న డబ్బు పంచి పెడతాంటే ఎందుకు? మీకు డబ్బు అంటే ఇష్టం లేదా? డబ్బు అంటే ఇష్టం లేదా? మీకు వచ్చిన దాంట్లో 50 పైసలు మీరు అనుభవిస్తున్నారు, మిగతా 50 పైసలు సమాజానికి పంచి పెడుతున్నారు, మీకు డబ్బు అంటే ఇష్టం లేదని అడిగాడు. అప్పుడు చెప్పాడు అన్నాడు, డబ్బు అంటే ఇష్టం లేకపోవడం కాదు, ఎవరిని ఉద్ధరించడం నేను పంచిపెట్టడం లేదు. ఈ డబ్బు పంచిపెట్టడం వల్ల నాకు కొంత శాంతి కలుగుతుంది. మనిషికి కావలసింది డబ్బు కాదు శాంతి అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఈ డబ్బు ఎవరికో కొంత పంచిపెట్టడం వల్ల ఆనందం కలుగుతుంది, నాకు శాంతి కలుగుతుంది. అంచేత నాకు డబ్బు ఉంది, కేవలం డబ్బు ఉండటం వల్ల శాంతి కలగటం లేదు. నా డబ్బును దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయటం వల్ల శాంతి కలుగుతుంది. దానికి పంచిపెట్టడం లేదు. నిన్న 10 రోజుల కింద అమెరికాలో వేసిన ప్రశ్న ఇది, తాత్కంలో ఒకటి చెప్పిన సమాధానం ఇది. అంటే డబ్బు మీరు చేతిగా ఉన్న పంచిపెడుతున్నారని అడిగాడు. డబ్బు అంటే చేతిగా లేదు, నా శాంతి కోసం పంచిపెట్టుకుంటున్నాను. ఏదో సార్ ఈ ధర్మం చేస్తే ఏదో మోక్షానికి స్వర్గానికి వెళ్ళిపోతాను, అది కూడా నాకు లేదు. చచ్చాక ఏదో అవుతాను, చచ్చాక ఏదో అవుతాను, ముందు నాకు ఏదో మంచి పని చేయటం వల్ల. ఈ డబ్బు ఎవరు ఇచ్చాడు? భగవంతుడు ఇచ్చాడు. ఇది నాదే, భగవంతుడు ఇచ్చాడు. నాకంటే తెలియని వాళ్ళు అమెరికాలో అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇంత ధనవంతులు అయ్యారా? భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చి మరి భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడికి ఇస్తున్నాను. ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నాను, ఇందులో నా ప్రయోజకత్వం ఏం లేదు. స్వర్గానికి డబ్బు ఇవ్వటం వల్ల స్వర్గానికి వెళ్తానని ఇవ్వలేదు. నా శాంతి డబ్బు ఇవ్వటం వల్ల ఇతరులతో ఎంతో కొంత నాకున్న దాంట్లో షేర్ చేసుకోవటం వల్ల నాకు శాంతి కలుగుతుందని నేను చేస్తున్నాను, ఎవరినో ఉద్ధరించడం కోసం చేయటం లేదు. నాకు శాంతి కోసం నేను చేసుకుంటున్నాను, నా ఆనందం కోసం నేను చేసుకుంటున్నాను, గొప్పల కోసం చేయటం లేదు. నా శాంతి కోసం నేను చేసుకుంటున్నాను, నా ఆనందం కోసం నేను చేసుకుంటున్నాను, నా మంచి కోసం నేను చేసుకుంటున్నాను, ఎవరిని ఉద్ధరించడం కోసం నేను చేయటం లేదు. అంచేత మీకు ఇంటికాడ ఏదో ఎంత అన్నం ఉందన్నా మొత్తం అంత అన్నం తినేయకండి, మీరు చచ్చిపోతారు. మీరు కొండ అన్నం వండుకుంటున్నారు కదా, రోజు తినేయకుండా కొండడాను అని మీరు తింటున్నారు, ఇంట్లో 10 మందికి పెడుతున్నారు, అన్న కొండంత అన్నం తింటే చచ్చిపోతారు మీరు. అలాగే మీకుంటే 4 గేయం గీతా నామ సహస్రం ఆచార్యులు వాడు కాశీలో పాడతాడు, భగవద్గీతను అధ్యయనం చేసుకో, సహస్రనామాలను పారాయణం చేసుకో, నామ సంకీర్తనం చేసుకో, సత్పురుషులతో సహవాసం చెయ్యి. నీకు కలిగి ఉంటే సమాజంతో ఏదైనా పంచుకో నువ్వు, అంటే పంచుకోమన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు మీ భర్తకు మీరు అన్నం పెడుతున్నారనుకోండి, దానం చేశారనుకున్నారు, మీలో ఉన్నదాన్ని పంచుతున్నారు. మీ భర్త మీకు ఎప్పుడైనా 10 రూపాయలు వస్తారనుకోండి, నా భార్యకి దానం చేశాడు అన్నాడు, ఆయనకు ఉన్న దాంట్లో మీకు పంచుతున్నాడు. అలాగే మీకు ఉన్న దాంతో సమాజానికి పంచండి అన్నాడు, కానీ దానం అనలేదు. అది మనం గుళ్ళోకి వెళ్ళి ఆరతపళ్ళంలో 10 రూపాయలు ఇచ్చి దేవుడికి దానం చేశాను ఎవడని అనుకుంటాడు మూర్ఖురాడు. దేవుడికి మనం దానం చేయటం ఏంటండి? దేవుడికి దమ్మనం దానం చేయటేంటి? పంచుకోండి. గేయం గీత నామ సహస్రం, మీరు భగవద్గీత అధ్యయనం చేయండి. కాశీలో గంగానది, గంగానది సత్వగుణాలకు గుర్తు. కాశీ అంటే ప్రకాశం, కాశీ అంటే ప్రకాశం. ఆ గంగానది నీళ్లు కొంచెం పానం చేయండి, గంగానది నీళ్లు కొద్దిగా పానం చేయండి, భగవద్గీతను అధ్యయనం చేయండి, విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకోండి, సత్పురుషులతో సహవాసం చేయండి. మీకు ఏమైనా కలిగి ఉంటే ఇతరులకు ఇవ్వండి, ఇతరులతో పంచుకోండి. ఇప్పుడు మీకున్న అన్నం ఉందనుకోండి, మీరంతా తినేయట్లేదు, మీ ఇంట్లో వాళ్ళతో పంచుకుంటున్నారు. అంటే మీ కూర ఉందంటే మీ ఆయనకు కొంత పెడుతున్నారు, మీరు కొంత తింటున్నారు, అందుకని మా ఆయనకు కూర దానం చేశారని మీరు అనుకోరు. అలాగే సమాజంతో పంచుకోండి, మీకున్నది ఏదైనా ఉంటే అది. ఇక్కడ మనకి మీకు డబ్బు, మీకు అన్నం ఉందని ఇంత అన్నం ఉందని అంత అన్నం తినేది, అలాగే ఇంత డబ్బు ఉందని మీరు బొక్కేయకండి, సమాజంతో ఏదైనా కొంచెం పంచుకోండి. మీకు ఆరోగ్యం బాగుందనుకోండి, ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యం బాగుందని ఆరోగ్యం వెలగు, ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యం బాగుందని వీడికి మామూలుగా అలా ఉడకలేయకుండా మీ ఆరోగ్యాన్ని సమాజానికి పంచండి. సమాజానికి మీ ఆరోగ్యం వంతులుగా ఉంటే మీరు సమాజానికి ఉపయోగపడండి, అదేవిధంగా సేవాభావంతో ప్రేమగా చెయ్యండి. మీ ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం లేని వాడు ఏం చేయలేడు. మీరు ఆరోగ్యం అంటే ఇతరుల ఆరోగ్యానికి సహకరించండి, మీరు తినటానికి అన్నం అంటే ఇతరులతో కొనకూడదు, ఎవరికైనా ముద్ద పెట్టండి. అది దానం కాదు, మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా మీరు ఇచ్చి దానం చేశామనుకుంటారు, పంచుకోండి అన్నాడు సమాజంతో ఆచార్య స్వాములు వారు. అది పంపకాలే, దానాలు కాదు. అవి పంపకాలండి, దానాలు కాదు. అవి ఇక్కడ పుస్తకం ఉద్దేశం, పుస్తకాన్ని పట్టుకోవాలి. అది దేహానికి ఏదో ప్రారంభం ఉందంటూ ఉంటారు, ప్రతి దేహానికి ఏదో ప్రారంభం ఉందంటారు. ఆ ప్రారంభం ప్రకారం దేహయాత్ర నడుస్తూ ఉందని చెబుతున్నారు. అంటే దేహం ఉండగా ఆ ప్రారంధాన్ని తప్పించుకోగలమా? ప్రారంధం ఉందని చెబుతున్నారు, ఆ ప్రారంధం తప్పించుకోగలమా మేము దేహం యొక్క ప్రారంధాన్ని అని అడుగుతున్నారు. ఎవరో ప్రశ్న భగవాన్ అడుగుతున్నారు, స్వామివారిని అడుగుతున్నారు. అడిగితే నేను ఏం చెబుతున్నా అంటే, ప్రారంధం ఎవరికి అంటున్నారు? ప్రారంధం నిజమైన పుట్టదు. నిజమైన నేను పుట్టిన దానికి ప్రారంభం ఉంటుంది, కానీ పుట్టిన దానికి ప్రారంభం ఉండదు. లోపలున్న నేను రామకృష్ణ పరమహంస చెప్పాడు, ఏదైతే నువ్వు నేను 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 అని అంటున్నావు, ఆ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం అన్నాడు ఆయన. ఏదైతే నువ్వు నేను 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 మా నాయన ఆ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎమ్మెల్యే గారి చోటు మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే ఎవరు ఇక్కడ అమలాపురంలో ఆఫీసర్ ఎవరు ఇక్కడ ఆఫీసర్ గారు ఉన్నారండి, బాగానే చేస్తున్నారేమో అక్కడ ప్రజలకన్నా అంటారు. ఆ ఆఫీసర్ గారు నేనే వేయించానండి అక్కడ పోస్ట్ ఉంటున్నాడు. అంటే నిజమై అప్పుడు నేను వచ్చేసింది ఆయనకి, ఎమ్మెల్యే గారికి నేను వచ్చేసింది. అదే కాకినాడ మాట్లాడిన మీరు చెప్తే ఆయన అక్కడ నేనే వేయించా ఎంఆర్ఓ నేనే పడవించాను, నన్ను వచ్చి అక్కడ పడవించాను. అట్లా నేను వచ్చి ఎమ్మెల్యే గారికి నేను వచ్చేసింది. ఇక్కడ చెప్తాడు రామకృష్ణుడు ఏదైతే నేను 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 అంటున్నా, ఆ నేను నువ్వు కాదని తెలుసుకోవడం జ్ఞానం. ఆ నేను నువ్వు కాదని తెలుసుకునే వరకు నువ్వు అజ్ఞానంలో ఉండవలసిందే, బంధంలో ఉండవలసిందే, సంసారం కొంచెం దెబ్బలు పడవలసిందే నువ్వు. వండర్ఫుల్. నేను 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 అంటాడు. ఇందుకు లోపల ఆ లోపల ఎరుకు వచ్చేసింది అనుకోండి, ఒక ఇందాక ఒక ఋషిమాడు చెప్పాను కదండి లోపల జ్ఞానం. అది అంటాడు నో మోర్ బర్త్, నో మోర్ డెత్, నో మోర్ సారో, నో మోర్ డెలిజన్ చెప్తీసి కూడా చెప్పాడు మర్చిపోయింది ఇందాక. నో మోర్ రై, నో మోర్ మైండ్, నో మోర్ రై, నో మోర్ మైండ్. నేను పోతుంది, నాది పోతుంది, నేను పోతుంది, నా ఎప్పుడు జ్ఞానం ఉదయించగానే నో మోర్ డెత్, నో మోర్ సారో, నో మోర్ రై, నో మోర్ మైండ్. వాడండి విజృంభించి చెప్తాడు. ఆనందం పట్టలేక, ఆనందం పట్టలేక కచ్చాడు చప్పటి చెప్తాడని అన్న కచ్చాడు. అక్కడ ఋషి చెప్తాడు అనకూడదు, కచ్చాడు అక్కడ. ఈ నేను అనే దానికి నాది అనే అర్థం లేకుండా పోతే నీకు ఇప్పుడు ఇది జ్ఞానం లేదు కలిగింది. చెప్పటం కాదు కక్కటి వాడు, వాళ్ళు ఆనందాన్ని అనుభవించి 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 వాళ్ళు తట్టుకోలేక కచ్చారు. అందుకంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కక్కటమే చెప్పటం కాదు అది. ఇప్పుడు మన కాఫీ కప్పులో కాఫీ పోస్తూ ఉంటాను అనుకోండి, కప్పు నిలిపోతుంది అనుకోండి, తర్వాత ఇంకా పోస్తాం అనుకోండి, ఏమైపోతుంది? కాలిపోతుంది. వాళ్ళు అనుభవించి 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 అనుభవించారు, వాళ్ళకి ఎక్కువ ఆనందం తట్టుకోలేక కచ్చారు. వాళ్ళే ఉపనిషత్తులు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే నో మోర్ రై, నో మోర్ మైండ్, నో మోర్ సార్, లాస్ట్ ప్యాకింగ్ వర్డ్స్. కొంతమంది చచ్చిపోయేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ముఖ్యమైన మాటలు చెప్తారు, అది జాగ్రత్త ఇది జాగ్రత్త కానీ చచ్చిపోయే వాళ్ళకు పోయి ఇంట్లో వాళ్ళకి అది జాగ్రత్త ఇది జాగ్రత్త ఏదో చెప్తూ ఉంటారు. మామూలుగా వాడు మనకి ఇంత బాకీ ఉండాలి అని చే వాడు మనకి ఇంత బాకీ ఇవ్వాలి ఏదో చెప్తాడు చచ్చిపోయాడు. ఇక్కడ ఈవిడ చెప్తున్నాడు ఆ జ్ఞానం వచ్చాక నో మోర్ రై, నో మోర్ సార్. ఒకవేళ దుఃఖం కోసం నువ్వు వెతికినా జరగదు దుఃఖం అని. నో మోర్ సార్, నీ సంతృప్తి కోసం నేను చెప్పట్లేదు, నా సంతృప్తి కోసం చెప్పుకుంటున్నాను. నో మోర్ సార్, నో మోర్ డెన్యూషన్, నో మోర్ రీబర్త్, నో మోర్ బాన్ డేస్, నో మోర్ రైడ్. ఇంకా నేనప్పుడు నేను నేను అంటాం కదా, నేను కోసం ఒక వెతికినా దొరకదట్టుంది ఇంకా. నో మోర్ రైడ్ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఈ దొంగ నేను అక్కడ ఉండదు, ఈ మిథ్యా నేను అక్కడ ఉండదు, నీకు ఈ దేహగతమైన నేను అక్కడ ఉండదు, మనోగతమైన నేను అక్కడ ఉండదు. కానీ నువ్వు ఉంటావు. ఎలా ఉంటావు? తానిగా ఉంటావు, నువ్వు ఉంటావు. నువ్వు లేకపోతే ఎలాగ నువ్వు ఉంటావు? ఎలా ఉంటావు నువ్వు? ఆనందంలో ఊగిసలాడతావు, శాంతిలో ఊగిసలాడతావు, దుఃఖ స్పర్శ లేదు. దుఃఖ స్పర్శ లేదు, నీకు అర్థమవుతుందో? దుఃఖం ఉండదు, సుఖం తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన గాఢ నిద్రలో దుఃఖం లేదు కానీ సుఖం తెలియటం లేదు. మీకు మోక్షం వచ్చినప్పుడు దుఃఖం ఉండదు, అక్కడ చోట ఆగిపోదు, సుఖం తెలుస్తూ ఉంటుంది, శాంతి తెలుస్తూ ఉంటుంది. అదే మోక్షం. లేకపోతే గాఢ నిద్ర మోక్షం కాదు, గాఢ నిద్ర మోక్షం కాదు. గాఢ నిద్రలో మాకు దుఃఖం తెలియదు అంతవరకు, కానీ సుఖం తెలియదు, దుఃఖం తెలియదు. దుఃఖం ఉండదు అంతే కానీ సుఖం తెలియదు. ఇక్కడ మోక్షంలో శాంతి తెలియదు, దుఃఖం ఎలాగో ఉండదు, శాంతి తెలుస్తూ ఉంటుంది, సుఖం తెలుస్తూ ఉంటుంది. నీ జన్మరాహిత్యం కూడా నీకు తెలుస్తూ ఉంటుంది. కేవల స్థితి, అదే కైవల్యం. రెండో లేని ద్వితీయులేని స్థితే కేవల స్థితి, అదే కైవల్యం. అంటున్నాడు నిజ ప్రారంధం ఎలాగా ప్రారంధాన్ని వదిలించుకోగలవా అని భగవాన్ అంటున్నారు. ఎవరికి ప్రారంభం అని అంటారు కదా, ఏంటి వాడు ప్రారంభం అనిపిస్తున్నారు. ఈ దొంగదానికి ప్రారంభం కానీ సత్యానికి ప్రారంభం ఏంటంటున్నారు భగవాన్. ఈ దేహం ఎవరికి దొంగదైంది? ప్రారంధం అట్టండి, దొంగ ప్రారంభం మనం అనుభవించని దొంగ ప్రారంభాలు అట్టండి. ఇప్పుడు మనకు రాత్రి రాత్రిళ్ళు స్వప్నం వస్తుంది అనుకోండి, నిద్రట్లో నిద్రట్లో స్వప్నం వచ్చినా మన శరీరాన్ని కురిపులు వేసేసినాయి అనుకోండి, అనుకోండి సూర్య శరీరం కురిపులతో బాధపడుతున్నాయి అనుకోండి, శివం కారిపోతుంది అనుకోండి, మెలకు వచ్చాక ఏమవుతుంది? ఆ దేహం అబద్ధం అనిపిస్తుంది, ఆ దేహానికి వేసిన కురిపులు కూడా అబద్ధం అనిపిస్తుంది. అయ్యా నీకు జ్ఞానం కలిగాక ఈ దేహం నీ దేహంతో అనుభవించే ప్రారంభం కూడా దొంగ ప్రారంభం నీకు తెలుస్తుంది మెలకు వచ్చాక. ఇవన్నీ దొంగ ప్రారంభాలు. నీ అదృష్టం, నీ అదృష్టం కూడా దొంగ ప్రారంభమే, దురదృష్టం కూడా దొంగ ప్రారంభం. ఈ దొంగ నేను ఎంత నిజమో, ఈ మిథ్యానే నేను ఎంత నిజమో, నీ ప్రారంభం కూడా మిథ్యా ప్రారంభం. ఇప్పుడు కళ జరుగుతుంది అనుకోండి, మీకు బాగా అర్థం చేసుకోండి, కళ్ళలో జరుగుతుందని చెప్పి నిద్ర అనిపిస్తుంది మీకు, కళ జరుగుతుందని చెప్పు నీకు నిద్ర అనిపిస్తుంది, మెలకు వచ్చాక తెలుస్తుంది అదంతా నిజం కాదు. అలాగే ఈ దేహం నిజం అనిపిస్తుంది, సత్యము నిజం అనిపి, సావు నిజం అనిపిస్తుంది. ఈ అహంకారం ఆ దేహాభిమానంలోంచి, ఆ దేహబుద్ధిలోంచి దేహాభిమానం. ఇంకోటి మీకు భగవంతుడు ఎప్పుడన్నా ఇబ్బందులు పెడుతున్నాడని, మంచి వాళ్ళని కూడా ఇబ్బందులు పెడుతున్నాడని అన్నారు కదా, మన కాకినాడ అడిగారు ఎందుకు ఇబ్బందులు పెడతారు చెప్పమంటారు? మీ దేహబుద్ధిని దేహాత్మ బుద్ధిని ఓడగొట్టుతారు. వీళ్ళందరి శవాన్ని నేను నేను వేసి తిరుగుతున్నారు, అందరికీ డబ్బు లేకపోయినా అందరికీ తలవ శవం ఉంది. మన అందరికీ డబ్బు లేకపోయినా అందరికీ తలవ శవం ఉంది, శవాన్ని నేను నేనే వేసి తిరుగుతున్నాను కదా. శవబుద్ధి ఓడగొట్టడానికి భగవంతుడు కావాలని కష్టాలు పంపుతాడు, నేను ఏది ఇష్టం లేక కాదు. ఎవరికి ఆస్తి లేకపోయినా మన అందరికీ శవాలు ఉన్నాయి కదా, అందరికీ తలవ శవం ఉంది కదా, అకౌంట్ లేకపోయినా బ్యాంక్ అకౌంట్ లేకపోయినా. నీ శవబుద్ధి ఓడగొట్టడానికే నీకు ఇష్టం లేని సంఘటనలు జరగవచ్చు, కొన్ని కొన్ని అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, ఇవన్నీ ఈశ్వరుడికి తెలియకుండా జరగటం లేదు. నీ దురదృష్టం కూడా ఆయన అనుగ్రహం అనే సంగతి నీకు తెలిస్తే నీ ధన్యుడు. మీ అదృష్టం దేవుడు అనుగ్రహం అనుకున్నప్పుడు మీ దురదృష్టం దేవుడు అనుగ్రహం కాదా? మీ పుట్టుక దేవుడు అనుగ్రహం అనుకున్నప్పుడు మీ చావు దేవుడు అనుగ్రహం కాదా? అహంకారం అనేది అదొక ముడి. అదేంటది? అదొక ముడి. అంటే ఆ ముడి ఏం చేస్తుందంటే నువ్వు కాని దాన్ని నువ్వు నువ్వు లాగితే దేహం నువ్వు నువ్వే అనిపిస్తుంది, మనస్సు నువ్వు కాకపోయినా నువ్వు అనేస్తుంది. నువ్వు కాని దాని ఎందు నువ్వేని బుద్ధిని కలగజేస్తుంది, నువ్వు కాని దాని ఎందు నేనేని బుద్ధిని కలగజేస్తుంది, అదే అహంకారం. అహంకారం అంటే కోపం కాదు అక్కడ. అంటే సత్యము కాని దానందు సత్యత్వ బుద్ధి, ఆత్మ కాని దానందు ఆత్మత్వ బుద్ధి, నిజమ కానజేనించి ఆ నిజమ కానజేంది అది నిజమనే బుద్ధి. ఇది చేసేది ఎవరు? అహంకారం చేస్తూ ఉంటుంది. అంచేత నీ ప్రారంభం కూడా ఈ నిజానే ఎంత నిజమో, ఈ నిజానే ఎంత నిజమో, నీ ప్రారంభం కూడా అంతే నిజం. నేను సంతోషంగా ఉన్నామండి, అది నిజానేను. నేను దుఃఖంగా ఉన్నామండి, అది నిజానేను. నేను అశాంతిగా ఉన్నామండి, అది నిజానేను. నీ లోపల నేను ఎంత నిజమో, నీ ప్రారంభం కూడా అంతే నిజం. రూపం ఉన్నవాడికి ప్రారంభం, రూపం లేని వాడికి ప్రారంభం ఏంటంటున్నాడు భగవాన్. నువ్వు ఏదో ఒక రూపంతో ఒక పేరు చోటు, పలానా శరీరం నాది, పలానా పేరు నాది, నువ్వు దాంతో తాదాత్యం పొందినప్పుడు నీకు ప్రారంభం, కానీ ఆ పేరు నువ్వు కాదని, ఆ శరీరం నువ్వు కాదని, ఆ రూపం నీవు కాదని నీకు తెలిసినప్పుడు నీకు ప్రారంభం ఏంటి? నువ్వు పలానా శరీరం నాది, పలానా పేరు నాది, పలానా స్టేటస్ నాది, పలానా గౌరవం నాది, పలానా అంతస్తు నాది, ఇలా అనుకునే నీకు ప్రారంభం కానీ నీ లోపల నిజానికి ప్రారంభం ఏంటి? నీ లోపల చైతన్యానికి ప్రారంభం ఏంటి? పుట్టినదానికి ప్రారంభం కానీ పుట్టినదానికి ప్రారంభం ఏంటి? సమస్య పరిష్కారం అయిపోతుంది ఇక్కడే. పుణ్యం అహంకారానికి, పాపం అహంకారానికి, తప్పు అహంకారానికి, ఉప్పు అహంకారానికి. తప్పు ఉప్పులు ఎక్కడ లేవు, పుణ్యపాపాలు ఎక్కడ లేవు, స్వర్గ నరకాలు ఎక్కడ, అక్కడికి నిన్ను తీసుకుపోవటానికి రమణ భగవాన్ ప్రణాళిక. ఇక్కడ తప్పు ఉప్పుల మధ్యన, పుణ్యపాపాల మధ్యన, స్వర్గ నరకాల మధ్యన మీరు చెప్పటానికి కాదు ఆయన వస్తా. ఇవన్నీ లేని చోట నేను మేలు కలపడానికి వచ్చిన అవతారం. జనాన్ని పూజ చేసుకోవడానికి, భక్తుల్ని పూజ చేసుకోవడానికి, శిష్యుల్ని పూజ చేసుకోవడానికి జనాన్ని రాలేదు ఆయన. నీ దుఃఖాన్ని ఆర్పటానికి వచ్చాడు. నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఆయన ఎప్పుడు ఎక్కడ ఆయన జీవితంలో జనాన్ని పూజ చేసుకోలేదు, భక్తుల్ని పూజ చేసుకోలేదు. ఆయనకు ఒకటే ఆయన పని, నీ దుఃఖాన్ని ఆడపటం, నీ అహంకారాన్ని తింటాం. నీ అహంకారాన్ని తింటాం ఆయన పని. ఇంకా నీ అహంకారం తినకుండా నీకు దుఃఖం నశించదు. ఏం చేద్దా, దుఃఖం ఎక్కడ ఎలా ఉంది, అహంకార రూపంలో ఉంది. దుఃఖం బయట ఉంటే నువ్వే పోగొట్టేసుకుంటావు. దుఃఖం బయట లేదు, లోపల ఉంది. దుఃఖం బయట ఉంటే మీరే పోగొట్టేసుకుంటారు. అది బయట లేదు, లోపల ఉంది. ఏ రూపంలో ఉంది, వ్యక్తిభావం రూపంలో ఉంది. ఇండివిజువల్ అయి ఫాల్స్ అయి వ్యక్తిగతమైన నేను, ప్రత్యేకమైన నేను, భగవంతుడికి భిన్నంగా నేనున్నాను, భగవంతుని కాదని, భగవంతుని కాదని కూడా నేనే సాధించగలను. అవి లైట్లను పొగరబోతే నేను ఉంది కదా అక్కడికి. వాడు చస్తేనే కానీ దుఃఖం నశించదు, అశాంతి నశించదు. ఆ పొగరబోతే నేను తినటానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను కష్టాలు పడిపోతున్నామని చెప్పి నేనెంత నిజం, ఆ కష్టం కూడా అంతే నిజం. అదే మిథ్య నేను, ఈ కష్టం కూడా మిథ్య. చేసేవాడే లేనప్పుడు మీకు అర్థం. మీరు ఏమనుకుంటున్నారు, అది సాధించాను అనుకుంటున్నారు కదా, లేకపోతే ఇక్కడ నష్టపోయాను అక్కడ లాభం వచ్చింది ఏదో అనుకుంటున్నారు. అక్కడ లాభం వచ్చినా ఇక్కడ నష్టం వచ్చినా చేసేవాడు అక్కడ ఉన్నాడు, చేసేవాడు ఒకడున్నాడు. వాడు లేడని సంగతి నీకు తెలిస్తే లాభం ఏమిటి, నష్టమే, అది అది బాధించదు, ఇది బాధించదు. కర్త లేని వాడికి కర్మే ఉంది, కర్త లేని వాడికి కర్మే ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా ఇది బాగా అర్థం చేసుకోండి, ఇది నేను చేశాను, ఇది నేను చేశాను అనే తలంపు మీకు లేకపోతే మీరు చేసింది మిమ్మల్ని బంధించదు. సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుందో లేదో, ఇప్పుడు మీరు ఇది నేను చేశానే, మీరు ఏదో పని చేశారు, అది నేను చేశాననే తలంపు మీకు లేకపోతే ఆ పని తలకు ఫలితం కూడా మిమ్మల్ని బంధించదు. అయ్యాది సిద్ధాంతం అంటాడు, దేహం పుట్టలేదు, దేహం రాలేదు, దేహం చావలేదు, ఏమి గోల ఇది. జనక మహారాజుని ఒకడు ప్రశ్న అడిగాడు, నీకు దేహం ఉంది కదా, మిమ్మల్ని అందరినీ విదేహుడు అంటారు అంటారు. నీకు దేహం ఉంది కదా, మా కళ్ళకి కనిపిస్తుంది కదా నీ దేహం, మిమ్మల్ని విదేహుడు అంటారు, దేహం లేనివాడు ఏంటంటారు అనే ప్రశ్న. బ్రహ్మజ్ఞాని దేహం ఉన్నా లేనివాడుతో సమానం. బ్రాహ్మణస్థితి పొందినవాడు వాడికి దేహం ఉన్నా వాడికి దేహం లేనివాడితో సమానం. ఇంచక వాడికి తాదాత్యం దేహం మీద ఉండదు, వాడికి తాదాత్యం దేహం మీద ఉండదు. దేని మీద ఉంటుంది వాడికి, వాడు ఏదిగా ఉన్నాడో దానితో తాదాత్యం ఉంటుంది, కానీ దేహం మీద తాదాత్యం ఉండదు. అంటే దేహంతో తాదాత్యం లేని వాడికి దేహం ఉన్నా లేని వాడితో సమానం. అదే మీకు మనస్సే లేదనుకోండి, మీకు అసలు మనస్సు లేదు అనుకోండి, ఉరికే మనస్సు లేదనుకోండి, ఎవరైనా పొగిందా మీకు ఏమనిపించదు, ఎవరిని విమర్శించినా మీకు ఏమనిపించదు, ఎవరు పొగిందా మీకు ఏమనిపించదు, ఎవరైనా విమర్శించినా ఏమీ అనిపించదు. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి ఒక భక్తుడు అడిగాడు, నన్ను మా వాళ్ళు కెడుతున్నారండి వీళ్ళు కెడుతున్నారని చెప్పాడు, వాళ్ళు కెడుతున్నారండి వీళ్ళు కెడుతున్నారని చెప్పాడు రమణ గారు. వాళ్ళు భగవాన్ అన్నారు, నీ దేహాన్ని ఎలాగ నీ దేహాన్ని ఎలాగ చిట్టుకునేప్పుడు వాళ్ళైనా చెప్పినవరా అన్నారు. నీ దేహాన్ని ఇప్పుడు నీకు దేహబుద్ధి పోవటం లేదు, నీకు దేహబుద్ధి పోవటం లేదు, నీ దేహాన్ని నువ్వు ఎలాగ చిట్టుకోలేవు కదా. దేహం నీదే దేహం నువ్వు అనుకున్నప్పుడు నీ దేహాన్ని నువ్వు ఎలా చిట్టుకుంటావు. దేహం ఈ దేహం నేను అనుకున్నప్పుడు నా దేహాన్ని నేను చిట్టుకోను కదా, నీ దేహాన్ని ఎలాగ చిట్టుకోలేవు. పోనీ ఆయన కూడా చెప్పినవి నీకు దేహాభిమానం తగ్గిపోవచ్చు దానివల్ల, నీ దేహబుద్ధి ఆ ఎక్స్టెంట్ వరకు నశించవచ్చు, అది కూడా ఈశ్వరి ప్రణాళిక. మీ దేహాన్ని మీరు చుట్టుకోగలరా? మీరు చుట్టుకోలేరు. పోనీ మీ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, సమాజం వాళ్ళు చెప్తున్నారు, చెప్తున్నామండి పోనీ, మీ దేహాన్ని మీరు ఎలా చెట్లు కానీ చిట్టు పెట్టినామండి, మీకు దేహ బుద్ధి నశిస్తుంది. మీ ప్రారంభంలో ఏమైనా దోషాలు ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి. భాగవతంలో స్వామివారు అన్నారు, నా ఇంటి భక్తి లేకపోతే మీ బుద్ధిలో ఉన్న దోషాలు పోవు అని చెప్పాడు ఆయన. రాదు, మీ బుద్ధిలో ఏమైనా దోషాలు ఉంటే నా ఇంటి భక్తి లేకుండా అయిపోవు, అవి కరగవు. నా ఇంటి భక్తి ఉంటేనే దోషాలన్నీ కరిగిపోతాయి, లేకపోతే కరగవు. నా మీరు మా ఇంటే గుణాలు, మా ఇంటే గుణాలు, సత్వగుణం రజోగుణం మా ఇంటే గుణాలు. ఈ గుణాల యొక్క సమూహం మాయ. నన్ను ఆశ్రయించకుండా, నన్ను ఆశ్రయించకుండా, నా పట్ల భక్తి లేకుండా, నా పట్ల ప్రేమ లేకుండా, నా మాట మీద నీకు విశ్వాసం లేకపోతే ఈ మాయలోంచి నువ్వు బయటికి రాలేవు అర్జున. చూచి చింతించి నేరం దాకి పక్వమే చేసి మీ వేలు బ్రోవం అరుణాచల నన్ను మొగ్గై అరుణాచల. మన మామిడిపళ్ళు కూడా మొగ్గేసుకుంటాం కదా బొట్టులోని, నన్ను మొగ్గై అరుణాచల. నా బుద్ధి నాకు బుద్ధి ఉంది, బుద్ధి లేదంటాను కదా, కానీ మొగ్గలేదంటాను. అంటే అరుణాచలేశ్వరుడు నాకు బయట గురువులు ఎవరు లేరు, నాకు నువ్వే నా గురువు, నువ్వే నాకు దేవుడు. నాకు బయట గురువులు ఎవరు లేరు, ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు నేను. నువ్వే నాకు దేవుడు, నువ్వే నాకు గురువు. నువ్వు బాగు చేయకపోతే ఎవడు బాగు చేస్తాడు? నీలో ఆ దోషం ఉంది, నీలో ఈ దోషం ఉంది అని చెప్పి నేను బాగు చేయనని పంపేయకు. నువ్వు కోపరహిత గుణ గురుగా అనుగురు కొరవ ఏమీ చేసేది అరుణాచల. నీకు అన్నీ మంచి గుణాలు ఉన్నాయి, కోపం లేదు, తాపం లేదు, కోరిక లేదు, అన్నీ లేవు. అరుణాచలేశ్వర నీ గుణాలన్నీ మంచియే, నేను కాదంటం లేదు. మంచి గుణాలే నీకున్నాయన్ని, మంచి గుణాలే. ఒక అన్నీ మంచి గుణాలు నాకు లేవని నన్ను వదిలేస్తే నువ్వు దేవుడు ఎలా అవుతావు? ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి, డాక్టర్ గారికి రోగాలు లేవు, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అనుకోండి, ఏ నాకేం రోగం లేదు, నీకు రోగం ఉంటే నాకు సంబంధం ఏంటి, నువ్వు పోవంటే డాక్టరు నాకేం శుభ్రంగా ఉన్నాయి, నాకు నీ రోగం నాకెందుకు రా, బయటకు పోవాలని డాక్టర్ అంటాడు బాగు చేస్తాడు. అలా బాగు చేయి అరుణాచలేశ్వరుడు, మందువు నువ్వే, డాక్టరు నువ్వే, గురువు నువ్వే, దేవుడు కూడా నువ్వే. అరుణాచలేశ్వరుడా, నేను బలిపిల్లవాణ్ణి, నేను భగవద్గీత భాగవతం చదువుకోలేదు, రాయటం చేత కాదు, చెప్పటం చేత కాదు, నాకు శాస్త్రజ్ఞానం లేదు, లోకజ్ఞానం అంతా లేదు, తల్లి ఎన్ని పాలు అనుకుంటున్నాను, నల్ల ఎన్ని నీళ్ళు అనుకుంటున్నాను, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కూడా నాకు తెలియటం లేదు. చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనుకుని మునిగిపోయాను. శుభ్రంగా మునిగిపోయాను. నాకు శాస్త్రజ్ఞానం ఉందా చెప్పని, ఉపనిషత్తులు అవి చదువుకున్నానంటే అవి చదువుకోలేదు. సూత్రజ్ఞానం లేదు, బ్రహ్మసూత్రాలు చదువుకున్నాను, రేపు ఉపనిషత్తులు లేవు. బళ్ళో చదువుకునే పిల్లవాడిని, 10వ తరగతి చదువుకుంటున్నాను, నన్ను పట్టుకున్నావు ఏంటి నువ్వు? నేనేమైనా ఆరాధించానా? నేనేమైనా స్మరించానా? నీకేమన్నా నీ కోసం ఏమైనా పూజలు చేశానా? నేనేమైనా నీ కోసం యజ్ఞాలు యాగాలు చేశానా? ఏం చేశాను? నేను నన్ను పట్టుకున్నావేంటి? నన్ను చదువుకు వస్తున్నావేంటి? నన్ను చదువుకు వస్తున్నావేంటి? నా గొడవ నీకెందుకు? నన్ను విడిచిపెట్టడం లేదేంటి? నేను పోదా ఉన్నా నన్ను పోనివ్వటం లేదు? నేను పోదా ఉన్నా నేను పోదా ఉన్నా నన్ను పోవటం లేదు? గురి పెట్టావు, గురి పెట్టి నన్ను కొట్టావు, గురి పెట్టి నా అహంకారాన్ని గాయం చేశావు, గురి పెట్టి కొట్టావు నా అహంకారాన్ని. అరుణాచలేశ్వరుడు, ఈ దుర్మార్గం ఎందుకు పనికిరాని నన్ను నువ్వు తీసుకుని, ఎందుకు పనికిరాని ఈ మనస్సుని, ఎందుకు పనికిరాని వాణ్ణి నన్ను నువ్వు తీసుకుని నీ ఆనందాన్ని శాంతిని నీ ఔన్నత్యాన్ని నాకు ప్రసాదించేవారు అరుణాచలేశ్వరుడు. గురి పెట్టి కొట్టావు, ఎందుకు పనికిరాని, ఎందుకు పనికిరాను, ఏమి నాకు తెలియదు. యజ్ఞాలు చేయలేదు, యాగాలు చేయలేదు, సమాజాన్ని ఉద్ధరించలేదు, ఎమ్మెల్యే చేయలేదు, మంత్రి చేయలేదు, ఏమీ చేయలేదు. నేనే దొరికానరా నీకు? పైగా గురి కొట్టి నా అజ్ఞానాన్ని అహంకారాన్ని గురి పెట్టి కొట్టావు రామ బాణంలాగా. మరి ఆ బాణం తప్పిపోతూ వదిలిపోయి వచ్చి తగిలేసింది నాకు, నా ప్రాణాన్ని పిండేశావు. ఎందుకు పనికిరాని నన్ను? ఏదో 10వ తరగతి చదువుకుని ఆ మదురాయి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి నన్ను ఎందుకు పనికిరాని వాడు? నువ్వు తీసుకుని నీలో ఉన్న మంచి, నీలో ఉన్న జ్ఞానాన్ని, ఆనందం అనే దుప్పటితోటి నన్ను కంపి నీ ఒళ్ళో నాకు నీ ఒళ్ళో స్థానం ఇచ్చి, నీ హృదయంలో స్థానం ఇచ్చి ఇలా తరింపజేసావు అరుణాచలేశ్వరుడు. నన్ను నాకు కాకుండా చేసేసావు నువ్వు. పెద్ద క్లాస్ చదువుతాను, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత బిఎస్సి, తర్వాత బిఏ, తర్వాత తహసీల్దారు, ఇవన్నీ చేసేది నువ్వు. నన్ను నాకు కాకుండా చేసేసావు నువ్వు. అంటే భగవంతుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు కొంతమంది. వాళ్ళ అమ్మలు వచ్చేవారు భగవాన్ కొండ మీద ఉండగా, విరూపాక్ష కూడా ఉండగా, వాళ్ళు ఏమని చెప్పేవారంటే, భగవాన్ తోటి నువ్వు మా అబ్బాయి చదువుకున్నావు, మా అబ్బాయి బిఏ చదివాడు, డిప్యూటీ తహసీల్దారు చేస్తున్నాడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేస్తున్నాడు, అప్పర్ డివిజన్ క్లర్క్ చేస్తున్నాడు, లోయర్ డివిజన్ క్లర్క్ చేస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, 4 పిల్లల్ని కన్నాడు. నువ్వు గోచి పెట్టుకుని కొండమోదండి ఇలా పాడైపోయావు నువ్వు. నువ్వు ఇలా గోచి పెట్టుకుని ఇలా పాడైపోయావు నువ్వు. మా అబ్బాయి మరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, 4 ఊహం తిరుగుతున్నాడు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వచ్చే జనం, రాబోయే జనం, ఇవన్నీ మంది, ఈ అదృష్టం నీకు లేదు, మా అబ్బాయి పట్టిన అదృష్టం నీకు లేదు, నువ్వు ఇలా పాడైపోయావు. మా అబ్బాయి 6 రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేస్తున్నాడు. ఆ ముసలమ్మలు వచ్చాను వారి పాప, ఇదంతా కోపం మీద కాదు, ఇలా పాడైపోయాడని. ఆయన ఎక్కడున్నాడు? అది తెలియక మాట్లాడు. ఓసారి ఓ ముసలమ్మ ఎలా తిరిగితే, తర్వాత భగవాన్ ఆ ముసలమ్మ కొడుకు వచ్చినప్పుడు చెప్పాడు, మీ అమ్మ ఎలా నన్ను తిట్టిపోసిందని. మీ అమ్మ నన్ను ఎలా తిట్టిపోసింది, నువ్వు ఎలా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నావు, నేను నాకు ఉద్యోగం లేదు, ఇలా పాడైపోయానని మీ అమ్మ వచ్చిన నన్ను తిట్టిపోసి వెళ్ళిపోయింది. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నాకు పెళ్లి పేరంటం లేదని కూడా తిట్టింది. ఇలా మీ అమ్మ వచ్చి నన్ను తిట్టేసి వెళ్ళిపోయిందని చెప్పాడు భగవాన్. ఎవరితో? వాళ్ళ అబ్బాయి వచ్చిన ముసలమ్మ. ఏమన్నా ముసలమ్మ ఆడంటాడు, వాళ్ళ అబ్బాయి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటాడు, మా అమ్మదేమి తప్పు లేదు, అంతా నీదే తప్పు, నువ్వు ఎంతటి వాడువు, ఎక్కడ ఉన్నావు, మా అమ్మకి తెలియకు, మా అమ్మకి తెలియకుండా మాయ చేసేసావు, మా అమ్మని మాయ చేసి పంపేశావు, అయితే మా అమ్మ నా మాటలు తప్పేం లేదన్నాడు. ఇదంతా మాయ. అసలు నువ్వు ఎక్కడున్నావు, మేదెక్కడున్నావు, అది సంగతి మా అమ్మకి నువ్వు తెలియనేవు లేదు. దానికి తెలియ చెప్పవుతా ముసలింగా, ఆ చదవడానికి సిద్ధంగా దానికి ఏం తెలుస్తుంది? నువ్వు ఎక్కడున్నావు నీకు తెలియదు, నేను నువ్వు సృష్టిదారం ఉన్నావు, సృష్టికి సంబంధం లేదని, శరీరంలో ఉన్నావు, శరీరానికి సంబంధం లేదని వాడు. కానీ ఈ శరీరంతో, లోకంతో, కాలంతో, టైం తోటి, స్పేస్ తోటి ఏమీ సంబంధం, అనుబంధం లేని వాడని సంగతి మా అమ్మకి తెలియదు. మా అమ్మకి తెలియకుండా నువ్వు చేశావు, మా అమ్మకి మాయ కప్పేశావు, అందుకే తిట్టింది నేను. తప్పు అంత నీదే, మా అమ్మ తప్పు కదా అన్నాడు. అడిగితే కొడుకు చెప్తున్నాడు తల్లి చెప్తున్నాడు, తల్లి తిట్టి వెళ్ళిపోయింది, మన కొడుకు చీడి తడుతున్నాడు. మీ అన్న ఎలా నన్ను తిట్టిందంటే ఏదో ఆవిడ ఈడేమనుకున్నా అంటే భగవాన్ ఏదో ఆవిడ తిరిగి తిట్టిందిలేనా అంటాడేమో అనుకుంటే ఈడు తిడుతున్నాడు. తల్లి దండకం, తర్వాత కొడుకు దండకం, అష్టోత్తరం. చక్రవర్తి కట్టే ఏమి చేయలేదు, పరలోకంలో ఏదైనా గొప్ప స్థానం సంపాదించడానికి నేను ఇక్కడ ఏం చేయలేదు. పోనీ ఈ లోకంలో పోయి ఏదైనా ఆస్తి పోస్తున్నట్టు ఈ లోకంలో నాకు తాడు బంగారం లేదు. పరలోకంలో పోనీ వెళ్తానికి మంచి మంచి యజ్ఞాలు యాగాలు చేసి పుణ్యాలు అవి చేశానంటే అది లేదు. ఇక్కడ లాభం లేదు, అక్కడ లాభం లేదు, ఎంతకంటే పాడైపోయినాడు ఎవడం నీకు దొరకలేదు అని నాకు తెలుసు. ఈ లోకానికి పనికిరాను, పరలోకానికి పనికిరాను, ఎంతకంటే పాడైపోయినాడు ఎవడం నీకు దొరకలేదు అని నాకు తెలుస్తాడు. ఇక పరలాభహీనుడిని కొంతమంది ఈ లోకంలో గొప్ప పనులు చేయకపోయినా పరలోకంలో గొప్ప గొప్ప లోకాలు తనకి ఏ కొన్ని పనులు చేస్తా ఉంటారు, అది లేదు. నాకు ఒక యజ్ఞం లేదు, ఒక పూజ లేదు, ఒక జపం లేదు, ఒక ధ్యానం లేదు, ఒక విచారం లేదు, శాస్త్ర పఠనం లేదు, అధ్యయనం లేదు. ఇట్టివాడినా ఈ వర్త్రస్ మ్యాన్ ఎందుకు పనికిరాని నన్ను నువ్వు తీసుకోవటం ఏమిటవయ్యా? ఇది నువ్వు తెలివైన వాడివేనా? ఇది మంచి పేరవేనా? ఇదంతా నువ్వు తెలియక చేసావు, తెలివి తక్కువగా నువ్వు తెలివైన వాడు అరుణాలు చెల్లిస్తుర్రా. ఎందుకు పనికిరాని నువ్వు తీసుకుని, నన్ను నువ్వు తీసుకుని పనికొచ్చి నిన్ను నాకు ఇచ్చావు అరుణాలు చెల్లిస్తుడా, ఇంత దయ చూపిస్తావని ఎప్పుడు అనుకోలేదు, ఈ అనుగ్రహం చూపిస్తావని ఎప్పుడు అరుణా అనుకోలేదు అరుణాలు. ఎందుకు పనికిరాని నిన్ను తీసుకుంటా? వర్త్లెస్ మ్యాన్. వర్త ఎలా ఉంటుంది నాకు తెలియదు. ఈ వర్త లేని మనిషినా నువ్వు తీసుకునేది? నాలో రాగి తీసుకుని, నాలో ఇత్తడి తీసుకుని నువ్వు బంగారాన్ని ఇస్తావు నాకు? ఏంటో తెలివైన పని నువ్వు చేసే పని, తెలివైన పని, తెలివైన వాడు చేసే పని ఇది. మనం పట్టుకెళ్ళి రాగో ఎత్తడి ఎవరికైనా పట్టుకెళ్ళి ఇస్తే దీని ఎత్తి బంగారం ఎవరైనా ఇస్తాడండి? ఇచ్చాడు తెలివి తక్కువ అనుకోవాలి. అది రాజు చేస్తాడు, నువ్వు ఇటువంటి పని చేసావు. నా అజ్ఞానాన్ని తీసుకున్నావు, నీ జ్ఞానాన్ని ఇచ్చావు. నా అహంకారాన్ని తీసుకున్నావు, నీ ఆత్మ నాకు స్వరూపంగా వ్యక్తపరిచావు. నన్ను ఉరికేది అనే పెద్దవాడిన పెద్ద 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 వేదాలు చదువుకున్న అరుణాచలం అన్నావు, నా పని పూర్తి చేసావు. ఊరికి అరుణాచలం తెలుసున్నాను, తెలుసున్నాను, తెలియకన్నాను అన్నమాట నిజం. ఊరికి అరుణాచలం అన్నాను, నా పని పూర్తి చేసావు. అరుణాచలం తెలుసున్నాను ఎలాగన్నాను, తెలియక అన్నమాట నిజం. ఊరికి అరుణాచలం అన్నాను, అంతకంటే ఏం అనలేదు. అంటే నా పని పూర్తి అయిపోయింది, నా అజ్ఞానాన్ని ఓడగొట్టావు. ఎంత గొప్పవాడిని అవ్వాలి, అంత గొప్పవాడిని అవ్వాలి అనుకునేవాడిని ఆయన్ని ఓడగొట్టేశావు, అజ్ఞానాన్ని ఓడగొట్టావు. నీ జ్ఞానాన్ని నా స్వరూపంగా ఇచ్చావు. నువ్వు సృష్టిలో ఉన్నావు. ఆ తాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు అంటారు, నువ్వు సృష్టిలో ఉన్నావు కానీ నువ్వు సృష్టికి సంబంధం లేదు. నువ్వు దేహంలోనే ఉన్నావు, ఈ దేహానికి నీకు సంబంధం లేదు. ఈ విషయం మా అమ్మకి అర్థమనే కదా, అర్థం కాకుండా తిట్టింది. మా అమ్మకి అర్థం అయ్యేలా చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పలేదు అంచేది. మా అమ్మ తిడితే పొరపాటు కాదు, తెలియక తిట్టింది. నువ్వు ఎంతటి వాడో తెలియనప్పుడు చెప్పకేం చేస్తుంది మరి? ఎన్ని కర్మలు ఉన్నా మనస్సులో ఉన్నాయి, పుణ్యకర్మలు ఉన్నా ఆ వాసనలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. నేను ఈ పని చేశాను ఆ పని చేశాను అనే తలంపులు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. పూర్వజన్మ వాసనలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. అర్థమవుతుంది? మనస్సులో ఉన్నాయి. నేను ఇది సాధించాను అది సాధించాను అనుకోవటం ఎక్కడనుకుంటున్నాం? దేహం అనుకో, ఎక్కడనుకుంటుంది? ఈ మనస్సే అనుకుంటుంది, మనస్సే అనుకుంటుంది. ఈ ఇదంతా మనస్సే. మనస్సు ధ్వంసం అయితే ఏమీ లేదు. మనస్సు ధ్వంసమైన వాడికి, మనోనాశనమైన వాడికి ప్రార్థన ఎక్కడుంది? మనోనాశనం అయిన వాడికి ఇప్పుడు జ్ఞానిని చూసి మీరు ఆడు బాధపడిపోతున్నాడు బాధపడిపోతున్నాడు మీరు అనుకోవచ్చు. నేను బాధపడిపోతున్నాను అనుకున్నవాడు అక్కడ ఉండడు. మీరు అర్థం చేసుకోండి, చూసేవాడికి బాధపడుతున్నట్టుగా అనిపించవచ్చు. రమణ మహర్షి గారికి క్యాన్సర్ వచ్చింది, రమణ మహర్షి గారికి క్యాన్సర్ వచ్చింది బాధపడిపోతున్నారని చూసేవాళ్ళు అనుకునేవారు. సహజం. చూసేవాడికి ఆయన ప్రారంభం అనిపిస్తున్నాడు. కానీ అన్నాడు ఒకసారి, నాకు దేహం ఉందని, ఆ దేహానికి రెండు చేతులు ఉన్నాయని, అందులో ఒక చేతి మీద కురిపి ఉందని మీరు చెప్తుంటే నాకు తెలుస్తుంది. దేహంలో ఉండగా దేహానికి అతీతుడు, లోకంలో ఉండగా లోకానికి అతీతుడు, వాడి బ్రాహ్మీ స్థితి పొందదు. నాకు దేహం ఉందని, దానికి రెండు చేతులు ఉన్నాయని, అందులో చేతి కురిపి ఉందని మీరు చెబుతుంటే నాకు తెలుస్తుంది. మీ మనస్సు ఎంత నిజమో ప్రారంభం కూడా అంతే నిజం, పుణ్య ప్రారంభం కూడా అంతే నిజమో చెడ్డ అంచేత మిథ్యా నేను. మనం ఏదైతే నేను నేను అంటున్నావో అది మిథ్యా నేను. ఆ మిథ్యా నేను ఎంత నిజమో నీ ప్రారంభం కూడా అంతే నిజం. ఆ మిథ్యా నేను పోయినప్పుడు కూడా ప్రారంభం పోతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మనస్సు కల్పించిన విషయాలు, మనస్సు ఏ విషయాలు అయితే కల్పిస్తాడో అది మనస్సు నశించిన వెంటనే కల్పించిన విషయాలు కూడా నశిస్తాయి. ఇది మనస్సు ఏ విషయాలైతే కల్పిస్తాడో అంతే, ఈ మనస్సు నశించిన వెంటనే ఇది కల్పించిన విషయాలు కూడా నశిస్తాయి. తలకాయ ఉన్నవాడికి తలకాయ పోటీ కాదు, తలకాయ లేని వాడికి తలకాయ పోటీ ఏంటి? తలకాయ ఉన్నవాడికి తలకాయ పోటీ, తలకాయ లేని వాడికి తలకాయ పోటీ ఏంటి? అంటే నేను కర్తృత్వం. అది ఏంటది? కర్తృత్వం. నీ లోపల కర్తృత్వం ఉందనుకో, అంటే అహంకారమే కర్తృత్వంగా పనిచేస్తుంది. ఏం చేస్తుంది? అహంకారమే కర్తృత్వంగా పనిచేస్తుంది. దుఃఖం ఎక్కడుంది? ఆ కర్తృత్వ రూపంలో ఉంది. నీ బాగా అర్థం చేసుకోండి, దుఃఖం ఎక్కడుంది? ఆ కర్తృత్వ రూపంలో ఉంది. కర్తృత్వం అంటే ఏంటి? దేహమునేన తలంపే కర్తృత్వం. దేహమునేన మొదటి తలంపు కర్తృత్వం, దేహమునేన మొదటి తలంపు అహంకారం. మీకు అది అర్థం చేసుకోండి. అది నశించినప్పుడు ప్రారంభానికి సంబంధం లేదు. కర్త ఉంటే కర్మ పీడిస్తుంది, కర్త లేని వాడిని కర్మ ఏం పీడిస్తుంది? శరీరం ఉన్నవాడిని రోగం పీడిస్తుంది, శరీరం లేని వాడిని రోగం ఏం పీడిస్తుంది? కర్తృత్వం ఉంటే కర్మ పీడిస్తుంది. నేను కర్తృత్వం నీకు లేనప్పుడు కర్మ ఏం పీడిస్తుంది? కర్మ పీడించదు. కర్త లేని వాడు కర్త ఉంటే కర్మ ఉంది, కర్త లేని వాడు కర్మ ఎక్కడుంది? కర్త లేని వాడికి కర్మ లేదు, క్రియ లేదు. అంచేది ఇది నువ్వు పుణ్యం చేస్తే పుణ్య, నేను ఇది నేను చేశాను ఇది నేను చేశాను అని అనుకుంది కాదు. మీకు అర్థమవుతుంది? మీరు మంచి పని చేశారని ఎవరు అనరు అనుకోండి, ఎవరు గుర్తించరు అనుకోండి, మీరు బాధ వచ్చేస్తుంది. నేను చెప్పాను మీరు నమ్మకం, ఇంటికి వెళ్ళిపోను అందరూ. మీరు మంచి పని చేశారనుకోండి, కొంతమంది అంటారు ఏమంటే ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించలేదు అంటారు. బండి చాకరీ చేస్తున్నామండి, ఇంట్లో వాళ్ళు బండి చాకరీ చేస్తున్నాం, ఇంట్లో వాళ్ళు కూడా గుర్తించలేదు అంటారు. ఇది అర్థమవుతుంది? ఈ గుర్తింపు లేకుండా ఈ మనస్సుకి అస్తిత్వం లేదు. అంటే గుర్తింపుల కోసం ఏడుస్తూ ఉంటుంది, ఇంట్లో ఏడుపు బయటకు వస్తే ఏడుపు. కొంతమంది బయటకు వచ్చి అందరు ఎదురుకుండా ఏడిస్తే బాగుంటుందని ఇంట్లో ఏడుస్తూ ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఏడుస్తున్నామని తిరిగితే ఏ స్నేహితులు ఇంటికి వెళ్ళి ఏడుస్తారు. ఇంట్లో ఏడుపు, ఇదిలోకి వెళ్తే ఏడుపు, ఎక్కడికి వెళ్ళినా ఏడుపు, మిగిలింది ఏడుపు. ఇంకేది గుర్తింపులు కూడా వచ్చిన ఘోరం. ఈ గుర్తింపులు ఎవరికి కావాలి? అహంకారం కావాలి. అహంకారం గుర్తింపు లేకుండా ఉండదు. గుర్తింపు లేకుండా బతకలేదు అది. అహంకారం గుర్తింపు లేకుండా బతకలేదు. అందుకే గుర్తింపుల కోసం ఏడుస్తూ ఉంటుంది. కొంతమంది మీలో కూడా అంటారు, ఇంట్లో బండిడి చాకరి చేస్తున్నామని ఎవరికి విశ్వాసం లేదు, ఎవరికి గుర్తించడం లేదు. ఆ గుర్తింపులు కొంపలు తీస్తాయని మీకు అర్థం అవటలేదు. ఆ గుర్తింపులే మీ కొంపలు తీస్తాయని సంగతి మీకు తెలియటం లేదు. ఆ గుర్తింపుల వల్ల పునర్జన్మలు కూడా, పునర్జన్మలు రావటానికి కూడా గుర్తింపులు తాలూకు వాసన పడతాయి మీలో. అంచేత ఈ దేహం నేననుకుని, మీరు బాగా అర్థం చేసుకోండి, ఈ దేహము నేను అనుకుని నువ్వు మంచి చేస్తే దానికి పుణ్యం వస్తుంది, చెడ్డ చేస్తే పాపం వస్తుంది. అది మామూలుగా వ్యవహారికంగా అది నిజమే. ఈ దేహము నువ్వు అనుకుని నువ్వు చేసేది మంచికి మంచి, చెడ్డకు చెడ్డ, ఎత్తుకెత్తి నువ్వు అనుభవించవలసిందే. కానీ దేహంతో తాదాత్మ్యం లేకుండా చేసింది, నేనేం అంటుకోదు, ముట్టుకోదు. అది పునర్జన్మ హేతు అవ్వదు. అదే కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో, నీకు దేహాత్మ బుద్ధి పోయాక, శవబుద్ధి నశించాక, దేహబుద్ధి నశించాక మూడు లోకాలని కాల్చి బూడిచ్చేసా, నీకు పాపం లేదు అర్జున అన్నాడు. కానీ దేహబుద్ధితో చేస్తే మనకు పుణ్యానికి పుణ్యం అనుభవించాలి, పాపానికి పాపం అనుభవించాలి. దేహబుద్ధితో చేస్తారు. దేహ తనువు తాను కాదని తెలిస్తే, తనువు తాను కాదని తెలిసిన వాడు చేస్తే వాడికి పుణ్యం లేదు, పాపం లేదు. వాడికి ఏది అంటుంది? తామరాక మీద నీటి బొట్టులా ఉంటుంది వాడి స్థితి. తామరాక మీద నీటి బొట్టు ఉన్నా తామరాక తడిచిపోదు. అంటే దేహాత్మ భావం లేని వాడు ఏ పని చేసినా వాడిని ఏమి అంటదు. వాడు ముత్యంలాగా ఉంటాడు. వాడు మురిగే కుక్క కరవదు, మురిగే కుక్క కరిసే కుక్క మొరగదని. మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు. చెప్పేవాడు చేయుడు, చేసేవాడు చెప్పక్కర్లేదని. నిజంగా నిర్మూలంగా నిర్మూలంగా ఉండి చేసిపోయేవాడు ముందు చెప్పడు. అసలు చేసిపోతే వాడు చేసిపోతాడు. వాడు చేయకుండా ఉండలేడు, చేసిపోతూ ఉంటాడు. డూ ద బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. వాడు చేయకుండా చెయ్యాలని చేయడు, చేయకుండా ఉండలేదు కాబట్టి అది చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు గుర్తింపులు అక్కర్లేదు వాడికి. నేను ఎంతకీ మీరు ఎందుకు చెప్తున్నాను అర్థం అనుకోండి, అర్థం అనుకోండి, అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ చాలామంది ధనవంతులు ఉండవచ్చు, బాగా చదువుకున్న వాళ్ళు ఉండవచ్చు, 10 డిగ్రీలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఉండొచ్చు మీరు. అయితే మీకు దుఃఖం ఇంతకు వస్తుంది, దీనికి సమాధానం చెప్పండి. ఎవరు మీరు కట్టుకోవడానికి బట్టలు లేవా? ఉన్నాయి. ఇంటికి అది తిండి లేదా? ఉంది. మీరు తిరగటానికి కారు లేవా? ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. నాకు అని మామూలుగా బాహ్యం చూస్తే మీకు డౌట్ ఏమి లేదు. అయితే దుఃఖం ఇంతకు వస్తుందో చెప్పండి. కారులోంచి దుఃఖం రాదు, పొలంలోంచి దుఃఖం రాదు, పొలంలోంచి శాంతి రాదు, డబ్బులోంచి శాంతి రాదు. డబ్బు వల్ల కంఫర్ట్స్ ఉంటాయి. డబ్బు వల్ల దేహం కొంత సుఖపడుతుంది. డబ్బు లేకపోతే పొట్టెళ్ళదు, డబ్బు లేకపోతే పొట్టెళ్ళదు. డబ్బు లేకపోతే బట్ట కొనుక్కోలేము, డబ్బు లేకపోతే కాశీ వెళ్ళాము, డబ్బు లేకపోతే రామేశ్వరం వెళ్ళాం. అంతవరకు డబ్బు పని, డబ్బు చేసి పని డబ్బు చేస్తుంది అంతే. కానీ డబ్బులు డబ్బు నీకు డబ్బు నీకు శాంతి సుఖాన్ని ఇవ్వలేదు. ఎంచేత డబ్బు శాంతిని? మీ చదువు కానీ, మీ డబ్బు కానీ, మీ అంతస్తు కానీ, మీ యాభై అంతస్తుల మేడ కానీ మీకు శాంతిని సుఖాన్ని ఇవ్వలేదు. ఎంచేత చెప్పండి, డబ్బులోంచి కానీ, మేడలోంచి కానీ, అధికారంలోంచి కానీ శాంతి రాదు, సుఖం రాదు. శాంతి లోపల నుంచి రావాలి, సుఖం లోపల నుంచి రావాలి, ఆనందం లోపల నుంచి రావాలి. అది బయట నుంచి వచ్చేది కాదు సుఖం, అది మీ కారులోంచి సుఖం రాదు. మీ కారు ఉండొచ్చు, మీ కారు ఉంటే ఏలూరు గంటలు వెళ్ళిపోతారు, పోనీ మీరు ఇక్కడ నడిచి వస్తే పోనీ 10 గంటలు పడుతుంది, అంతే తేడా. అలాగే మీరు కారులో గంట వెళ్ళిపో గంటలు వెళ్ళిపోయారు అని సుఖం వచ్చి లోపల ఉన్న సుఖం మిమ్మల్ని గుంజేయదు. సుఖం లోపల నుంచి రావాలి, శాంతి లోపల నుంచి రావాలి, ఆనందం లోపల నుంచి రావాలి. కొంతమందికి ఏమి ఉండదు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. కొంతమందికి భాష ఏమి ఉండదు, అలా కొంతమందికి పొద్దున్న అన్నం తిన్నాక సాయంత్రం భోజనం ఉంటుందో ఉండదో తెలియదు కొంతమంది. అది ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటారు. ఆనందం అనేది లోపల నుంచి రావాలి, సుఖం అనేది లోపల నుంచి రావాలి, శాంతి అనేది లోపల నుంచి రావాలి. ఒకవేళ బాహ్య పరిస్థితులు మీకు బాగున్నా మీకు ఆనందం వచ్చేస్తుంది, ఎక్కడికి స్యూరిటీ లేదు. నేను చెప్పిన మాటలు మీరు నమ్మకం, మీ అనుభవం చెప్పండి నాకు. మీకు లోపల నుంచి శాంతి వచ్చేస్తాననుకోండి, లోపల నుంచి సుఖం వచ్చేస్తాననుకోండి, నిజంగా బయట పరిస్థితులు మీకు పెద్ద కార్లు మేళ్ళ లేవనుకోండి, మీ ఆనందానికి అడ్డు రాదు. మీరు పెంకుటింట్లో ఉండే ఆనందంగానే ఉంటారు. ఈ మధ్యన మన ఒక భక్తుడి ఇంట్లో దొంగతనం జరిగింది. మామూలుగా భక్తుడి ఇంటికాడే ఒక ఇంటికాడే ఈ మధ్యన 6 నెలలైంది దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే పాపం వాడు భక్తుడు అండి, 2 కాసులు బంగారం 30 వేలు పట్టిపోయింది. అది మరీ పెద్ద సంసారం కాదు. ఈ దొంగలు కూడా అండి, ఈ పెద్దోళ్ళు మన ఇంటికాడ ఏమంటున్నాయి, పెద్ద పెద్దోళ్ళు అందరూ బ్యాంకులో డబ్బు దాచేసుకుంటారండి. ఈ బంగారాలు డబ్బు దాచేసి బంగారాలని బ్యాంకులో పెట్టేసుకుంటారు. మరి 18 సంవత్సరాలు మన ఇళ్ళకి సిద్ధం అవుతారండి దొంగలు. ఇంకేది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏం దొరకదండి. వాళ్ళకి వాళ్ళకి లాకర్స్ ఉంటాయండి, మొత్తం డబ్బేంటి బంగారం అంటే లాకర్లో పెట్టేసుకుంటారు. ఇంకా మనం ఈ 10 రూపాయలు బ్యాంకులో ఏం పెట్టుకుంటాం, ఈ 2 కాసులు బంగారం బ్యాంకులో ఏం పెట్టుకుంటాం, మనం ఏడుస్తుంటే అది ఏడిచి కూడా మన ఇంటికి వస్తాడు. ఇప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చే పలానా ఇంటికి వెళ్ళాడు తలుపులు తీస్తాడు బాబు, మీ తలుపులు తేలిగ్గా వచ్చేస్తా అంటాడు. అది మన దగ్గర సిద్ధం అవుతారు కదా. మన ఈ మధ్య ఒక భక్తుడి ఇంటికి దొంగతనం వచ్చాడు బాబు, ఆడేదో ఆడి పెద్ద సంవత్సరాలు కాదు, బిలే యావరేజ్ అండి. ఎంత చేస్తాడు, ఇంటికి 2 కాసులు బంగారం ఉంది, 30 వేలు అందరు పట్టిపోయారండి. అది ఆ భక్తుడు అన్నాడు అండి, నా ఆనందాన్ని వాళ్ళు పట్టుకెళ్ళలేదు, నా శాంతిని వాళ్ళు పట్టుకెళ్ళలేదు, నా సుఖాన్ని వాళ్ళు పట్టుకెళ్ళలేదు. నేను నాకు పునర్జన్మలు తీసుకొచ్చే నా భాగ్యాన్ని వాళ్ళు, నాకు స్వర్గాన్ని తీసుకొచ్చే నా భాగ్యాన్ని వాళ్ళు పట్టుకెళ్ళలేదు. 2 కాసులు బంగారం అనేది 30 వేలు భౌతిక సంపద పట్టిపోయారు నిజమే, నా ఆత్మ సంపద, నా ఆధ్యాత్మిక సంపద పట్టుకెళ్ళలేదు వాళ్ళు. నా ఆనందాన్ని పట్టుకెళ్ళలేదు, నా ఇంటికి బంగారం పట్టిపోయారు. నాకు 2 రకాల సంపదలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సంపద ఉంది, ఆత్మ సంపద ఉంది, భౌతిక సంపద ఉంది. దొంగోడు నా ఆత్మ సంపదను పట్టుకెళ్ళలేదు, నా చావే పట్టుకెళ్ళలేదు నా ఆత్మ సంపద. ఈ దొంగోడు పట్టుకెళ్తాడా? నా చావు కూడా, నా దేహానికి వచ్చిన చావు కూడా నా ఆత్మ సంపదను పట్టుకెళ్ళలేదు. ఈ దొంగోడు ఎక్కడ పట్టుకెళ్తాడు? నా భౌతిక సంపదను పట్టుకెళ్ళాడు. నా ఆత్మ సంపదని, నాలోని శాంతిని, నాలోని ఆనందాన్ని దొంగోడు పట్టుకెళ్ళలేకపోయాడు. నా బంగారం 2 కాసులు బంగారం పట్టుకుపోయాడు. ఈ దొంగలు కూడా చిన్న చిన్న సంవత్సరాల ఇంటికి సిద్ధం అవుతున్నారు, పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి ఏం దొరకదు, వాళ్ళు కనిపెట్టేస్తున్నారు వాళ్ళని. ఇంకే ప్రతిదీ బ్యాంకులో ఉంటుంది వాళ్ళకి. మన తలుపులు ఎలా గెండితో వచ్చే వాళ్ళ తలుపులు రావు. నాకు రెండు రకాల సంపదలు ఉన్నాయి, ఆత్మ సంపద, భౌతిక సంపద. భౌతిక సంపద పట్టిపోయి నా ఆత్మ సంపద అక్కడే పట్టుకెళ్ళలేదు. నా శరీరానికి వచ్చిన చాలా పట్టుకెళ్ళలేదు. నా ఆత్మ సంపద దొంగోడు ఎక్కడ పట్టుకెళ్తాడు? ఇప్పుడు ఎక్కడ ఇంకేత పుస్తకానికి దూరంగా ఉన్నాం మనం, శాస్త్రానికి దూరంగా ఉన్నాం. అంచేత నువ్వు పని చెయ్యి, గతించిన గొడవలన్నీ మర్చిపో, గతించిన గొడవలన్నీ మర్చిపో. ఆత్మాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటా అంటే అదే మాయ. జరిగిపోయిన గొడవలు పూర్తిగా మర్చిపో. ఆత్మాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే మీరు అనుకుంటారంటే నేను ఏదైతే మర్చిపోవాలనుకుంటున్నానో అదే జ్ఞాపకం వస్తున్నాయి, అదే మాయ. భగవాన్ చెప్తున్నాడు, భగవాన్ ఏం చెప్తున్నారంటే నీకు అదృష్టం ఉండొచ్చు, దురదృష్టం ఉండొచ్చు. అదృష్టం స్వప్నమే, దురదృష్టం స్వప్నమే. నీ మంచి ప్రారంభం కూడా స్వప్నమే, చెడ్డ ప్రారంభం కూడా స్వప్నమే. ఆ స్వప్నం నీకు తెలియటం లేదు, అది నిజం అనుకోవటం వల్ల నీకు దుఃఖం వస్తుంది. అది స్వప్నం అని నీకు తెలియటం లేదు, అది నిజం అనుకోవటం వల్ల నీకు దుఃఖం వస్తుంది. అయితే నువ్వు ఏం చేస్తున్నావు? ఈ దేహమే నేనైన తలంపు, ఈ దేహమే నేనైన తలంపు నీకు ఉంది. ఆ దేహం అనే తలంపు ఎంత నిజమో, దేహమునైన తలంపు నిజం అనుకుంటున్నావు కాబట్టి దేహమునైన తలంపు నిజం కాదు, అదే సైతాను, వాడే సైతాను. అది నిజం అనుకుంటున్నావు కాబట్టి అదృష్టం నిజం అనిపిస్తుంది, దురదృష్టం నిజం అనిపిస్తుంది. నువ్వు అంచేత సాధన చేసి ఐదు జంపలు చేయకు, జంపలు చేయకు, జంపలు. విమానం మీద వెళ్ళినట్టు వెళ్ళిపోయి ఊడిపోయి పడిపోతాను అనుకో, ఎక్కడికి వెళ్ళి. ఇప్పుడు మనం భీమవరం వెళ్ళాలనుకోండి, ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళాలితే కారు ఉంటే కారులో వెళ్ళొచ్చు, మీకు అర్థమవుతుంది. నడిచుంటే నడిచి వెళతాం, సైకిల్ ఉంటే సైకిల్ మీద వెళ్ళచ్చు. కానీ ఇక్కడి నుంచి ఒకసారి ఎగిరి భీమవరంలో పడలేము. అదేవిధంగా ఈ దేహగతమైన నేను ఏది ఎగిరేసి పోగొట్టేసుకోవాలనుకోకు, కంగారు పడిపోయి పోగొట్టుకోవాలనుకోకు. జాగ్రత్తగా ఇప్పుడు ఎగిరేస్తే అది పోతుంది అనుకోకు. నువ్వు ఆ దేహగతమైన నేను పునాది గట్టిగా ఉండాలి. ఆ దేహాత్మ బుద్ధిని తొలగించే జ్ఞానం అదే. దాన్ని నువ్వు జాగ్రత్తగా నిగ్రహం అలవాటు చేసుకుని, డిసిప్లిన్ అలవాటు చేసుకుని, క్రమశిక్షణ అలవాటు చేసుకుని, నీకు అర్థమవుతుంది. వాక్కు తపస్సు చేస్తూ, మాట మా వాక్కు తపస్సు చేస్తూ, ఇతరులను ఎవరిని హింస పెట్టకుండా, నీ పనేది నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ, ఇతరుల గొడవల్లో కలగ చేసుకోకుండా. భీమవరం వెళ్ళేవాడు జాగ్రత్తగానే ఎడతాడు. నువ్వు కార్లో వెళ్ళినా ఏదోటి అడ్డొస్తూ ఉంటాయి, అడ్డొచ్చినాయని తప్పించుకు నువ్వు భీమవరం వెళ్ళిపోతావు. కానీ తప్పి అడ్డొచ్చినాయని ఏం ఆగిపోవు నువ్వు. అలాగే నువ్వు సాధన చేసేటప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి నీకు, అనేక నువ్వు అనుకుని ఒకసారి జరగకపోవచ్చు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. కంగారు పడకు నువ్వు, కంగారు పడకు. అలా జాగ్రత్తగా నెమ్మది నెమ్మదిగా స్లోగా వైరాగ్యాన్ని పెంచుకుంటూ, అభ్యాసం చేసుకుంటూ, మామూలుగా నువ్వు అభ్యాసం చేసుకుంటూ, లోపల వైరాగ్యాన్ని పెంచుకుంటూ, ఏం చేయాలంటే ఈ దేహగతమైన దేహమే నేననే తలంపు ఉంది కదా, ఆ తలంపు నిజం కాదు. అది నిజం అనుకోవటం వల్ల నీ పుణ్యం నిజం అనిపిస్తుంది, పాపం నిజం అనిపిస్తుంది. పుణ్య ప్రారంభం నిజం అనిపిస్తుంది, పాప ప్రారంభం నిజం అనిపిస్తుంది. జీవుడు నిజం అనిపిస్తున్నాడు, సృష్టి నిజం అనిపిస్తుంది. ఈ దేహగతమైన నేననే తలంపు, ఆ మొదటి తలంపు, ఆ ప్రథమ తలంపు, ఆ ప్రధాన తలంపు, ఆ సైతానం, ఆ అహంకారము, ఆ వ్యక్తి భావన ఉన్నంతకాలం నిజం కాని అని నీకు నిజం కింద అనిపిస్తే నీకు దుఃఖం ఆగదు. నువ్వు ఆ ఇంటి మెంట్లు రాసుకున్నా దుఃఖం ఆగదు. అంచేది ఆ దేహభావాన్ని, ఆ దేహగతమైన నేనని, ఆ మనోగతమైన నేను ఓడగొట్టుకోవడానికి ఒకసారి జంప చేసినట్టు ఓడగొట్టుకోలేవు. స్లోగా స్టడీగా జాగ్రత్తగా మనో నిగ్రహం అలవాటు చేసుకుని, ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకుని, ఈశ్వరుడి పాదాలైంది భక్తి విడిచిపెట్టకుండా, అనుగ్రహం నీ అనుగ్రహం నాకు కావాలి, నీ దయ నీకు కావాలి, ఈ ముడి ఎప్పటానికి అని భగవంతుడు దయని అర్థిస్తూ, భగవంతుడి యొక్క భగవంతుని అనుగ్రహాన్ని అర్థిస్తూ, నీకు చేతనైనంత సత్కర్మను చేస్తూ, భగవంతుని స్మరించుకుంటూ, నీకు అర్థమవుతుంది. ఈ దేహగతమే దేహానికి అన్నం పెట్టచ్చు, ఈ దేహగతమైన అన్నం దేహగతమైన నేనికి అన్నం పెట్టకు. దేహానికి అన్నం పెట్టచ్చు, ఈ దేహగతమైన నేనికి మటుకు అన్నం పెట్టకు. మనం ఏం చేస్తున్నామంటే దేహానికి ఎంత అన్నం పెడతా అంటే దేహగతమైన నేనికి ఎంత అన్నం పెడతాను. అంచేత నువ్వు బాగా అర్థం చేసుకుని వివేకాన్ని పెంచుకుని విచక్షణ పెంచుకుని ఇది సత్యం ఇది అసత్యం ఇది నిత్యం ఇది అనిత్యం ఇది మంచి ఇది చెడ్డ అది వివేకం విచక్షణ విడదీసుకునే తెలివితేటను పెంచుకుని విడదీసుకునే ఆ బుద్ధి సూక్ష్మతను ఆ సూక్ష్మ బుద్ధిని పెంచుకుంటూ బుద్ధి సూక్ష్మత ఉండాలి. ఆ బుద్ధి సూక్ష్మతను పెంచుకుంటూ ఒక నీకు లేకపోతే ఆ బుద్ధి సూక్ష్మత ప్రసాదించమని ఈశ్వరుని ప్రార్థిస్తూ ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టకుండా ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టకుండా ఒక నేను పుణ్య ప్రారంభం వెంటాడుతుంటే అది నిజమనుకుని ఈ నేను పొంగు ఈ నేనుకు పొంగు రాకుండా నీ పొంగిపోవటం అహంకారం. వాసుదేవుడు చెబుతాడు ఏకాదశ స్కంధంలో నువ్వు పొంగిపోవటం అహంకారం, నువ్వు కుంగిపోవటం అహంకారం. ఏం వండర్ఫుల్ టీచింగ్ అండి. నువ్వు పొంగిపోవటం అహంకారం, కొంతమంది పొంగిపోతా ఉంటారు ఎందుకో తెలియదు అమాయకులు అడిగాడు. ఏం చూసుకుని పొంగిపోతున్నాడు అది ఇవాళ పచ్చగా ఉంది రేపు ఎండిపోయే విషయాలు కావాలి పొంగిపోవటం. నువ్వు పొంగిపోవటానికి ఏముందని ఈ లోకంలో ఇక రామకృష్ణ పరమహంస గారు కథ చెప్పారు కదా, ఆ రూపాయి దాచుకుంది ఎలకడ ఎలక ఏనుగుని తన్నేస్తుందో వచ్చి ఆ ఏనుగు తెలివిటి లేదు నాకు ఎలక తనిది ఏనుగు ఏం తెలుస్తుందండి. కానీ ఇదేమనుకుంటానని తన్నేశాను అనుకుంటాను కదా. ఈ రోడ్డు రావద్దు అంటాను అన్న ఏనుగు ఇంత చేస్తారు రూపాయి కూడా ఉండదు దానికి. ఆ ఏనుగు రోడ్డు అంటే అలా మసులుతూ ఉంటుంది. ఈ రోడ్డు అంటే నువ్వు రావద్దు వస్తే తన్నేస్తానంటుంది రోడ్డు ఎలక ఇంత చేస్తే ఎలక కణంలో రూపాయి ఉంది. ఆ రూపాయి దాని సొంతంగా ఎవరి ఇంటికాడి దొంగతనం చేసే కణంలో పెట్టుకుంది అది. ఆ రూపాయి దాని సొంతం కదండి, ఇళ్ళంతా తిరుగుతాయి కదండి ఎలకలో. ఓ ఇంట్లో దొరికిందండి దానికి ఆ కన్నం దొరికితే కణంలో పరిగెత్తికెళ్ళిపోయి కన్నంలో దాచేసుకుంది. అక్కడి నుంచి తాను చూడండి ఏనుగుని తన్నేస్తానంటుంది. పైగా ఏనుగుతో ఏంటంటే నేను ఇక్కడ నేను ఈ కన్న ఈ కన్నంలో ఇలా అందరిలో ఉంటున్నారు నా పక్కన నువ్వు తిరుగుతావంటే ఈ రోడ్డు మీద రావద్దు అంటుంది ఏనుగు ఏనుగుని వస్తే తన్నేస్తానంటే తన్నేస్తుంది. కానీ ఆ ఏనుగు తిరిగిట్టు లేదు ఏనుగుకి దాని దగ్గర రూపాయలు నడిచి అది వచ్చి తన్నుతాను ఏనుగుని ఏ రోజు కాదు తన్నేస్తాను కానీ ఎలక మనం తన్నుతాను దానికి తెలియతే ఎలక తనిచి ఏనుక్కేం తెలుస్తుంది. వచ్చి తన్నేస్తాను ఎలక ఈ రోడ్డు మీద నడవద్దని చెప్తాలో ఏనుగుని అంచేది. నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు అనుకో, నువ్వు ఎగిరెగిరి పడతా అంటే నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు అనుకో అదే అదే వాసుదేవుడు చెబుతాడు నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు అనుకో అది నీ అహంకారం అన్న సంగతి గుర్తించను. అది తెలియాలి కదా నువ్వు ఎందుకే ఎగిరి పడుతున్నావో తెలియాలి కదా. అసలు జ్వరం ఎందుకు వస్తుందో తెలియకుండా జ్వరం తగ్గదు. నువ్వు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావో కారణం తెలియకపోతే ఎగిరి పట్టు నువ్వు ఆగవు. నీకు ఎందుకు పునర్జన్మలు వస్తున్నా కారణం తెలియకపోతే పునర్జన్మలు రాగవు. కారణం తెలిసేసరికి అది కారణం తెగాలి. జ్వర కారణం మనకి తెలిస్తే జ్వరం తగ్గదు, ఆ కారణం పోవాలి. అలాగే ఏ కారణాలు నీకు పునర్జన్మలు వస్తున్నా కారణం పోతేనే కానీ పునర్జన్మ రాగవు. ఏ ప్రారంభం ఉన్నా కంగారు పడక నువ్వు, ఇది స్వప్నమే అది స్వప్నమే. నీ అదృష్టం స్వప్నం నీ దురదృష్టం స్వప్నం. కొంతమందికి ఇంకోటి అర్థం చేసుకోండి, మీరు లోకంలో అనే చాలా సంపద ఉంది, లోకంలో చాలా సంపద ఉంది. భగవంతుడు నీకు ఎంత సంపద కేటాయించాడో అది మీకు వచ్చేస్తుంది, మీరు అడగక్కర్లా. పాలకొల్లు పొట్టి డాక్టర్ గారు ఒకరు ఉండేవారు, ఆయన ఇప్పుడు చచ్చిపోయారు. ఆయన పొట్టి డాక్టర్ గారిని పిలిచేవారు. ఆయన ఆయన దగ్గర ఒక నర్సు ఉండేవారు, ఆ నర్సు తండ్రి ముసల్తాన్ వాళ్ళకి నర్సు గారి దగ్గర ఉండేవారు. ఆ నర్సు తండ్రి గారు, ఆ తండ్రి రమణ భక్తుడు. ఆయన ఆ నర్సు గారి తండ్రి రమణ భక్తుడు. ఆయన మామూలుగా ఆయన ఎప్పుడైనా పాలకులు వెళితే ఎప్పుడైనా నెలకి 2 నెలలు నేను చూడటానికి వెళ్ళేవాడిని. చూడటానిక నాన్నగారు మీరు భగవాన్ గురించి చెప్తున్నారు అని వారు నాన్న. ఆయనకి భగవాన్ అంటే ఇష్టం కాబట్టి అలా అనేవారు. నీకు అర్థమవుతుందా నాన్నగారు భగవాన్ గురించి చెప్తాంటే మీరు చెప్తాంటే నేను వినాలి, నేను మీరు చెప్పాలి నేను వినాలి అని అన్నారు. ఒక రోజునే అప్రయత్నంగా వచ్చింది ఆయనకు. ఒక రోజున అన్నారు నాన్నగారు, మీరు పాలకులు ఎప్పుడు వచ్చినా సైకిల్ మీద వస్తున్నారు. నేను పాలకులు ఎప్పుడైనా పని ఉంటే వారానికి ఒక రోజున్నారు 2 రోజులు పని ఉంటే సైకిల్ మీద వెళ్ళి ఆ పని చూసుకుని మరి సైకిల్ తెచ్చేసుకున్నాడు చిన్నోడు. నాన్నగారు ఎప్పుడు 72-73లో మాట చెప్తున్నాను మీకు నేను. నాన్నగారు మీరు ఎప్పుడు సైకిల్ మీద వచ్చి గుడ్డిపెట్టలు వెళ్తే సైకిలు, పెరవలు వెళ్తే సైకిలు, మీకు అర్థమవుతుంది వేరే హాస్టల్ వెళ్తే సైకిలు, ఈ సైకిల్ మీద వెళ్ళి మీరు భగవాన్ గురించి చెప్పి వస్తున్నారు. నన్ను చూడటానికి వచ్చినా మీరు సైకిల్ మీద వస్తున్నారు నాన్నగారు, మీరు సైకిల్ మీద వచ్చేస్తున్నారు అని అన్నారు. మీకు కారు వచ్చేస్తున్నారు నాన్నగారు అన్నారు. ఇప్పుడు 72లో మాటలు మీకు చెప్తున్నారు. నాన్నగారు మీకు కారు వచ్చేస్తున్నా అన్నారు. నా కార్ల మీద తిరగాలి నిజంగా లేదు, నా కార్ల మీద ఏం తిరగాలని లేదండి. నాకు కార్ల మీద మీకు తిరగాలంటే కారు రాదండి. ఆ ముసలాయన అన్నారు, కార్ల మీద మీకు తిరగాలంటే కారు వస్తుంది, ఒక నిజంగా తిరగాలన్నా కారు వస్తుందే, మీ ప్రారంభంలో ఉందండి కారు వస్తుంది అన్నారు. 72లో మాట అండి. నేను అన్నాను నా కార్ల మీద ఏం తిరగాలి లేదని నేను చెప్పాను అన్నారు. ఆ ముసలాయనకి మీ కార్ల మీద తిరగాలంటే మటుకు కారు వస్తుంది అన్నారు. అలా రాదు, మీ ప్రారంభంలో ఉందందుకు వస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో ఎంతో సంపద ఉంది, ఈ సృష్టిలో ఎంతో సంపద ఉంది. భగవంతుడి మీకు కేటాయించింది మీకు వచ్చేస్తుంది, మీ కోరికతో సంబంధం లేదు. మీకు ఏదైతే కేటాయించలేదో మీరు కోరుకున్నది రాదు. ఇదే ముసలాయన చెప్పింది. మీకు అర్థమవుతుందా భగవంతుడు ఇప్పుడు ఎంతో సంపద ఉంది సృష్టిలో, మీ కోరికతో సంబంధం లేకుండా మీకు రావాల్సిన వాటా మీకు వచ్చేస్తుంది. మీ కోరిక అక్కర్లేదు. మీకు కోరిక ఉన్నా మీ వాటాకి రానిది మీరు ప్రయత్నం చేసినా రాదు. ఇది అంటే భగవంతుడు మీకు ఎంత కేటాయించాడు అంత సంపద నాకు వద్దని వచ్చి మీరు నెత్తిమే పడిపోదు. భగవంతుడు మీకు కేటాయించలేదు అనుకో, ఇవన్నీ వ్యవహారిక దీనికి చేయి, ఇవన్నీ వ్యవహారికం గొడవలు నేను చెప్పి, ఇవన్నీ ఈ మిజ్జానే అంతేనేదో ఇప్పుడు మనం చెప్పుకునే మాటలు కూడా అంతేనేదు. అసలు సత్యానికి ఇప్పుడు మనం చెప్పుకునే గొడవలకి సంబంధం లేదు. ఇదికే మీ అనుభవం కోసం చెప్తున్నాను. నాకు కారు అక్కర్లేదండి. దూరం కాకినాడ వెళ్ళాలనుకోండి అప్పుడు బస్సులు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి వెళుతున్నాం. ఏదో ఈ పెరవులన్నీ లేకపోతే పెనుమంటారని ఇటువంటి దూరం దగ్గర దగ్గరలో సైకిల్ మీద వెళ్ళిపోవచ్చు అండి. అయితే అట్టకట్ల వెళుతున్నాం అనుకోండి ఎక్కడైనా దగ్గర దగ్గరలో సైకిల్ మీద వెళ్ళిపోవచ్చు అండి. దీనికి పెద్ద కష్టం లేదు. పాలకులకి గిన్నూరికి అంత దూరం సైకిల్ మీద రావడానికి నాన్నగారు మీరు సైకిల్ మీద వస్తున్నారు, ఇంకా సైకిల్ మీద మీరు రారు, మీకు కారు వచ్చేస్తుంది అన్నారు. నాకు కారు అక్కర్లేదండి అన్నాను. నా కారులో తిరగాలి నాకు కోరిక లేదు, కారు అక్కర్లేదు. మీ కోరుకుంటే కారు వస్తుందా? కోరుకుంటే రాదు, మీ ప్రారంభంలో ఉండి వస్తుంది అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుడు మీకు కేటాయించింది మీకు వచ్చేస్తుంది, 10 మంది ఆఫ్ చేసిన ఆగదు. మీకు ఏదైతే కేటాయించిందో మీరు ప్రయత్నం చేసినా రాదు. అది మీరు కంగారు పడకండి. ప్రారంభం మంచి ప్రారంభమైనా మీరు పొంగిపోకండి, చెడ్డ ప్రారంభమైనా మీరు కుంగిపోకండి. నేను ప్రారంభం అనిపిస్తున్నాను లేకపోతే నేను ఎగిరెగిరి పడుతున్నాను, లేకపోతే నేను ఎగిరెగిరి పడుతున్నా, లేకపోతే నేను కుంగిపోతున్నాను. మీ ఒకసారి మీ మనస్సు ఎగిరెగిరి పడతా ఉంటుంది, ఒకసారి కుంగిపోతూ ఉంటుంది కదా. ఇదంతా దేహగతమైన నేను ఎంత నిజమో, ఇది ఎంత అబద్ధమో, మీ ప్రారంధాలు కూడా అంతే అబద్ధం. అది మీరు విషయం గ్రహించాలి. అది అంచేది మీరు ఆ దేహంతో తాదాప్యం దేహంతో తాదాప్యం, మీ మనస్సుతో తాదాప్యం. ఆ మనోదేహములతో ఉన్న తాదాప్యాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి, అదే సాధన. బయటకూడలు మీకు అక్కర్లేదు, బయటకడలు మీకు వచ్చేది వస్తుంది, రాను ఏదో రాదు. బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, మీరు జపం చేసినా ధ్యానం చేసినా మీ మనోదేహములతోటి మీకున్న తాదాత్యాన్ని తగ్గించుకోండి. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా పొగిందా ఏముండదు, విమర్శించినా ఏమీ ఉండదు. దొనపోటు మీద వర్షం కురిసినట్టు ఉంటుంది. దొనపోటు మీద వర్షం కురుస్తాను, దానికి ఏం అనిపించదు. మనం అయితే గొడుగులు వేసుకుంటే అయితే అయితే పక్కన నీడకు పారిపోతాం. దొనపోటుకి ఏముంటుంది, ఏముండదు వర్షం కురిసినాని. అంటే భగవాన్ చెప్పి రూట్ అర్థం చేసుకోండి మీరు. అది వచ్చేదిగా వస్తుంది, రానిది ఏదో రాదు. అది ప్రారంభానికి వదిలేయండి, అది ప్రారంభానికి వదిలేయండి. కానీ మీ మనోదేహములతో మీకున్న తాదాత్యం చూశారండి, అది తగ్గించుకోండి. మీ మనస్సుతోన తాదాత్యాన్ని, మీ దేహంతో తాదాత్యాన్ని అది తగ్గించుకోండి. ఈ తగ్గించుకోవటం యొక్క అదే సాధన యొక్క లక్ష్యం. అది తగ్గిపోయింది అనుకోండి, మీ మనోదేహములతో తాదాత్యం తగ్గిపోయింది అనుకోండి, లోపల ఒకడు ఉన్నాడు, రూపము లేని వాడు. వాడు ఎవడాడు? రూపము లేని వాడు. వాడెవడు? రూపము లేని వాడు. వాడు అల్లరగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, నిశ్శబ్దముగా ఉంటాడు. వాడు ఎలా ఉంటాడు? నిశ్శబ్దముగా ఉంటాడు, మౌనముగా ఉంటాడు. ఆ పక్కన కూర్చున్న వాడు కూడా తెలియకుండా పనిచేస్తాడు. ఆ పక్కన కూర్చోడు ముద్దబ్బాయి కదా, డన్స్ కాదు వాడు. ఆ పక్కన కూర్చున్న వాడు కూడా తెలియకుండా పని చేస్తూ ఉంటాడు. పక్కన కూర్చున్న వాడు కూడా తెలియకుండా పని చేస్తాడు. వాడు జ్ఞానం గురించి చెప్పడు, ఇవ్వటమే. వాడు దేవుడు. ఇదో మా గురువు గారు లక్ష్మి ప్రాణాయామం నేర్చుతుంది, మేము నాలుగు మంచి మాటలు చెప్తున్నాం. అయి దేవుడు ఏం చేస్తాడంటే వాడు చెప్పడు, ఇవ్వటమే. వాడికి ఇచ్చేటప్పుడు చెప్పడం ఎందుకు, ఇంకా ఇవ్వటమే వాడి పని. ఉంటాడు లోపల ఉన్నాడు, అంతర్యామిగా నారాయణుడు ఉన్నాడు. అంతర్యామ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిగా ఉన్నాడు, మిమ్మల్ని మొగ్గేస్తూ ఉంటాడు. ఒకసారి మిమ్మల్ని చూస్తూ ఉంటాడు, మీతో మాట్లాడుతూ ఉంటాడు. అగ్వారిగా ఉంటాడు, భోజనం చేశారా లేదా అంటాడు, ఏం చేస్తున్నారు అంటారు, ఇంట్లో అందరూ బాగున్నారా అంటాడు, ఏదో అంటాడు, ఏదో అంటాడు, మీతో పరిచయంగా మాట్లాడుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎక్కడికి, మీ అహంకారాన్ని ఎక్కడ గెంటేయాలి, ఎక్కడికి నెట్టేసి అది కాల్చి బూడిద, ఎవరికి మిమ్మల్ని వెంటాడతాడు? వాడి నారాయణుడు, వాడి గురువు. మనకు ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు కూడా ఆ మత్తు మనకు ఎక్కిందో లేదో అంకిల్ లెక్క అంకిల్ లెక్కెట్టింది అంటారు. అంటే అంకిల్ లెక్కటం మనం మానేశాక మత్తు ఎక్కిందని అడిగి అర్థం. మామూలుగా మీతో మాట్లాడుతూ అంటారు, బాగున్నారా అంటారు, అభివారి అంటారు, ఈ మధ్యన కనపడటం లేదంటారు, కులాసాగా ఉన్నారంటారు, సాపాడు చేశారా అంటారు, ఏదో అంటారు, ఏదో అంటారు. ఇవన్నీ ఇది అడగటం ముఖ్యం కాదు. మీతో మాట్లాడుతూ అంటారు, మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మిమ్మల్ని అనుగ్రహిస్తుంటారు, మాట ద్వారా, చూపు ద్వారా, చేత ద్వారా, మనస్సు ద్వారా, సంకల్పం ద్వారా ఇలా అనుగ్రహిస్తుంటారు. మిమ్మల్ని మెచ్యూర్ చేస్తారు, మిమ్మల్ని మొగ్గేస్తారు. లోపల లోపల మిమ్మల్ని ప్రిపేర్ చేస్తా అంటారు. లోపల నుండి మాలాగా బోధించడం కాదు, లోపల సరిగ్గా టైం చూసుకుంటాడు, జ్ఞానం ఇచ్చేస్తాడు మీకు. అయిపోయింది, మీ పని పూర్తి అయిపోయింది. ఎక్కడ అందుకుంటాడు మహర్షి? నో మోర్ సారో. ఇంకా దుఃఖం మీకు కనపడదు, పునర్జన్మ కనపడదు, బంధం కనపడదు, నేను కనపడదు, నాది కనపడదు. ఇంకేది నో మోర్ సారో, నో మోర్ డెల్యూషన్, నో మోర్ రీబర్త్, నో మోర్ రై, నో మోర్ హెల్, నో మోర్ హెవెన్. కేవలం ఉన్నది ఒకటే, ఉన్నదేదో ఉంది ఈశ్వరుడు మీ స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అది మీ కడసారి జన్మ. అది చిటారు కొమ్మ. మన ఏదైనా మంచి పని చేయిస్తే మన చేత ఆ సంకల్పాన్ని ఇచ్చేవాడైనా అది మనం తెలివితే ఆయన సంకల్పాన్ని ఇస్తే మనం మంచి పని చేస్తాం, అది చేయలేము. చేసేవాడైనా చేయించేవాడైనా మీకు ఆ లోపల అమృతానుభవం కలిగింది అనుకోండి, శరీరం మరణిస్తుంది, మరణమైన వస్తువు ఒకటి ఉంది, దాని తాలూకు అనుభవం మీకు వచ్చేసింది అనుకోండి, అమృతానుభవం కలిగింది అనుకోండి, ఏంటి నాకు దుఃఖం రావటం లేదు, ఎప్పుడు నాకు అశాంతి రావటం లేదు, ఏంటి ఎప్పుడు ఏమి రావటం లేదు, ఇంకే అది మీకేమి రాదు, ఇంకా అశాంతి రాదు, దుఃఖం రాదు, ఇంకా శరీర శవాలను మొయ్యక్కర్లేదు, ప్రయాణాలు చెయ్యక్కర్లేదు, స్వర్గానికి వెళ్ళక్కర్లేదు, నరకానికి వెళ్ళక్కర్లేదు, మళ్ళీ కైకులు రావక్కర్లేదు, నో మోర్ గోయింగ్, నో మోర్ కమింగ్, నో మోర్ ట్రై, నో మోర్ మైన్, నో మోర్ డెల్యూజన్, నో మోర్ సారో, నో మోర్ రీబర్త్ రెచ్చిపోయి చెప్తాడు ఉపనిషత్తులు, పొంగిపోతాడు ఆనందాన్ని కష్ట. అది చెప్పడు మాలని ఇవ్వటమే లోపల, ఆ టైం వచ్చేవాడికి ఇచ్చేస్తాడు మీకు, మీతో చెప్పేవాడు ముహూర్తం ఆయనే పెట్టుకుంటాడు, ఆయన ఇచ్చేస్తాడు, మీరు ఎదురు చూడకండి, ఎప్పుడు ఇస్తాడు ఇప్పుడు ఇస్తాడు ఎదురు చూడకండి, మీరు తెలియకుండా ఇచ్చేస్తాడు, ఇచ్చేసాక అనిపిస్తుంది అప్పుడే ఇచ్చేసాడేంటి జ్ఞానం అని, ఎప్పుడో ఇస్తాడు అనుకున్నది అప్పుడే ఇచ్చేసాడేంటి, ఎప్పుడో వస్తుంది అనుకున్నది అప్పుడే వచ్చేసిందని మిమ్మల్ని మీరే చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అట్టిది బ్రహ్మజ్ఞానం. ఐదు అయిపోయింది, ముగిస్తున్నాం. అంచేత మీరు ఈ దేహ భావన పోతే, మీకు దేహాత్మ బుద్ధి పోతే, ఒక మీకు పరిస్థితి బాగోపోయినా మీ లోపల దుఃఖపడేవాడు ఉంది, మీరు బాగా అర్థం చేసుకోండి. మీకు దేహాభిమానం పోతే, దేహాత్మ బుద్ధి పోతే, దేహంతో తాదాప్యం పొందే ఆ తలంపు కనుక పోతే, నిజంగా మీకు పరిస్థితిలో బాగోపోయినా అశాంతి లేదు, మీకు దుఃఖం లేదు, అక్కడికి తీసిపోతున్నాడు భగవాన్, అందుకే వచ్చాడు ఇక్కడికి, మనకు బుర్రకథలు చెప్పడానికి హరికథలు చెప్పడానికి కాదు, వచ్చే పనులు. ఆయన మీ సంపదలు మింగటానికి రాలేదు, మీ దుఃఖాన్ని మింగటానికి వచ్చాడు, మీ గౌరవాన్ని మింగటానికి రాలేదు, మీ అశాంతిని మింగటానికి వచ్చాడు, మీ పొలాలను మింగటానికి రాలేదు, మీ అహంకారాన్ని మింగటానికి వచ్చాడు. వచ్చిన పని అది, ఆరు నాలుగు పది అని ఎవరు కాదు, పదకొండు అని చెప్తే మీకు బుద్ధి లేకపోతే నమ్మాలి, ఆరు నాలుగు పదకొండు మీకు బుద్ధి లేదా, బుద్ధి లేదా అంటే ఆరు నాలుగు పది అనే సంగతి మీకు తెలియకపోతే దారిపోయి వచ్చి పదకొండు అని చెప్తే మీరు నమ్ముతారంటే మీకు బుద్ధి లేదని అర్థం, మీ కూడుకులు కూడా చేత కాదు, మీకా జ్ఞానం, మీకా జ్ఞానం, మీకు లెక్కలు రాబోచే అది చెప్పింది నమ్ముతారు. మీకా జ్ఞానం, మెరికాయలట జ్ఞానం, మీమే ఎవరికి మీ మీద మీకు విశ్వాసం లేకపోతే మీకు దేవుడి మీద విశ్వాసం ఏం కలుగుతుందండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడటం చేత కానీ మీకే ఆత్మజ్ఞానం. మీ కనుక ఆత్మజ్ఞానం లేకపోతే, మీకు ఆత్మశాంతి లేకపోతే, మీకు ఆత్మలాభం లేకపోతే, దారిపోయి పుల్లలు చెబుతా మాటలు మీకు నమ్మాలనిపిస్తుంది, మీకు బుద్ధి లేక మీకు ఆత్మజ్ఞానం లేదనుకోండి, ఎవడో ఎవడో పుల్లలు ఇచ్చేది ఆత్మజ్ఞానం అనుకో అంటాడు అనుకోండి, ఏం చేస్తారు, మీకు చేత కదా నమ్మాలనిపిస్తుంది, మీకు మీకు బుద్ధి లేనప్పుడు ఏం చేస్తారు, మీకు బుద్ధి లేనప్పుడు మీరేం చేస్తారు, ఎవడో చెప్పాడు ఆరు నాలుగు పదకొండు అని, అది మీరు బుధం వేసి తిరగటం అది, అంటే మీరు బుద్ధబ్బాయిడా, కూడికలు చేతకోవాలి మీకు, రాబోయే ప్రవచనాలు అంటే మీకు ఏదైనా ఇష్టం లేని సంఘటన జరిగినా నాకు అర్థమవుతుంది, ఏ కాకినాడలో అడిగాడు కదా నేను, మంచి వాళ్ళకి కూడా కష్టాలు వస్తున్నాను, ఆ కష్టాలు వస్తున్నాయని సంగతి మీ అంతర్యామికి తెలుసు, మీ అంతర్యామికి తెలుసు, మిమ్మల్ని మొగ్గయ్యటానికి పంపుతున్నాడు, మిమ్మల్ని మొగ్గయ్యటానికి పంపుతున్నాడు, మీ బుద్ధిని మొగ్గేసి, మీ బుద్ధిని మొగ్గేసి మీ బుద్ధికి తీయదనం పట్టించి మీ బుద్ధిలో వంకరలు ఉంటాయి, మీరు తీయించేసి మిమ్మల్ని అనుగ్రహించడానికి చేసిన చేస్తున్న పనిని మీకు మీరు గ్రహిస్తే మీరు ధన్యులు. మీకు ఎప్పుడైనా కష్టాలు భగవంతుని పంపిస్తే కావాల్సి ఉంటే పంపిస్తాడు, అని తెలియకుండా రావాలి అంటే మీ మీ బుద్ధిలో ఉన్న వంకరలు తీయడానికి పంపిస్తూ ఉంటాడు. ఏమైనా చిన్న చిన్న వంకరలు ఉన్నాయనుకోండి, ఇంకో ఏమైనా 10 జన్మల్లో తీసుకెళ్ళి బాధ పెట్టడం కంటే ఇప్పుడే శుభ్రంగా చేసేసి కొంతమంది చిన్న హాస్పిటల్లో కంగారు పడితే డాక్టర్ గారు కంగారు పడకండి అప్పుడు వెళ్ళకండి నేను చెప్పినప్పుడు వెళ్తుంది కానీ అంటారు. అలాగే నేను 10 జన్మలు మళ్ళీ ఎత్తించి ఈ జన్మలోని ఈ పనులన్నీ పూర్తి చేసి పంపించేయడానికి ఈశ్వరుడు మీకు ఎక్కువ కష్టాలు పంపిస్తున్నాడు అనే సంగతి మీకు తెలియక ఈశ్వరుని తిట్టిపోస్తారు మీరు. రాబోయే ప్రవచనాలు ఈ మీరు చెప్పాలని నేను చెబుతున్నాను లేదు, మీరు వింటున్నారు కాబట్టి చెబుతున్నాను. ఈ చెప్పడం వల్ల ప్రయోజనం, ఇక్కడికి 1000 మంది వచ్చారు, 2000 మంది వచ్చారు, అది కూడా మాకు అక్కర్లేదు, ఒక్కడికి శాంతి కలిగితే సరిపోతుంది. మీ తల్లిదండ్రులు ఇవ్వలేని శాంతి, మీ మేళ్ళు ఇవ్వలేని శాంతి, మీ ఆస్తులు, మీ బ్యాంక్ అకౌంట్లు, మీ బంగారం, మీ రూపాయలు ఇవ్వలేని శాంతి ఈశ్వరుడు ఇవ్వగలడు. శాంతి లేని వాడికి సుఖం లేదు. మీకు 100 కోట్లు డబ్బుంటే, మీకు డబ్బుంటే నిజంగా డబ్బు ఉన్నమాట నిజమైతే మీరు ఎందుకు శాంతి లేదు, ఎందుకు శాంతిగా లేరు, ఎందుకు సుఖంగా లేరు? డబ్బు చేసే పని డబ్బు చేస్తుంది, మంచిదే డబ్బు కాదంటం లేదు, అయితే మీరు డబ్బు ఉన్నంత మాత్రం చేసి ఎందుకు సుఖంగా లేరు, ఎందుకు శాంతిగా లేరు మీరు? ఈ ప్రవచనాల యొక్క ప్రయోజనం ఒక్కటే ఒక్కటి, మీలో ఒక్కరికి దుఃఖం ఆరిపోతే, అశాంతి ఆరిపోయి శాంతి కలిగితే ఈ జ్ఞాన యజ్ఞాల ప్రయోజనం పూర్తయినట్టే. ఒక్కరికి మొత్తం అందరికీ అక్కర్లేదు, ఒక్కరికి దుఃఖం చల్లారి తీర్చాలి. భాగవతంలో కృష్ణుడు అంటాడు, మీ మీద నాకు ద్వేషం వచ్చింది అనుకోండి, అనుకోండి ఉదాహరణకు అనుకోండి, అహంకారమే ద్వేషం కింద మారుతుంది. అహంకారమే ముందు చెప్పాను కదా నేను ఏకాదశకంలో, అది మీ మీద నాకు ద్వేషం రాకూడదు కానీ వచ్చేసింది అనుకోండి, మీలోనే మంచి కూడా నాకు చెడ్డగా కనిపిస్తుంది. మీరేదైనా మంచి ఉందనుకోండి, నాకు ద్వేషం వచ్చేసింది మీ మీద, ఇంకా మీ మీద ఉన్న మంచి కూడా నాకు చెడ్డగానే కనిపిస్తుంది. ఆ ద్వేషం యొక్క లక్షణం అది, 105 డిగ్రీలు జ్వరం ఉన్నవాడికి మీరు పాయసం ఇవ్వండి సగ్బీయ క్షీరాన్ని, వాడికి చేతిగా కనిపిస్తుంది వాడికి. 105 డిగ్రీలు ఉన్నవాడికి మీరు పట్టుకెళ్ళి జిన్ను మొక్క పెట్టండి, ఆ నోట్లో పెట్టుకుంటే చేతిగా ఉంటుంది వాడికి. జిన్ను చేతిగా లేదు, వాడు జ్వరం వల్ల చేతిగా ఉంది. అలాగే నాకు మీ మీద ద్వేషం వచ్చేసింది అనుకోండి, వచ్చేసాక మీలో ఉన్న మంచి కూడా నాకు చెడ్డగా కనిపిస్తుంది, మీలో ఉన్న దాతృత్వ గుణం కూడా నాకు దుర్మార్గంగా కనిపిస్తుంది. మీలో దాతృత్వకు దానం చేసే గుణం ఉందనుకోండి, అది కూడా నాకు కళ్ళకు దుర్మార్గంగా కనిపిస్తుంది. ఇది ప్రపంచం. ఇప్పుడు మనకు ఎవరికైనా ద్వేషం వస్తాయనుకోండి, అహంకారమే అలా ద్వేషం కింద మారిపోతుంది. ద్వేషం వచ్చాక మీలో ఉన్న మంచి కూడా నాకు చెడ్డగా కనిపిస్తుంది. ఏమండి మీ మనసులో ఎన్నో అందాలు ఉన్నాయనుకోండి, అనుకోండి మాట, మీ మనసులో ఎన్నో అందాలు ఉన్నాయనుకోండి, నాకు ద్వేషం వచ్చాక మీ మనసులో అందం ఉన్నా నా కళ్ళ కనపడదు. ఒక కనిపించినా అందాన్ని చూడలేక కళ్ళు మూసుకుంటాను. ఏం చేస్తే ద్వేషం వల్ల? అదే రమణ మహర్షి గారు చాలా చెప్పారు, కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి వినలేరు. కొంతమంది కళ్ళు ఉంటాయి చూడలేరు, చెవులు ఉంటాయి వినలేరు. ఆ ద్వేషబుద్ధి వచ్చాక, అసూయ బుద్ధి వచ్చాక ఇంకా అది వాడికి వాడికి అక్కడ ఉన్న మనసులోని అందం వాడికి కనపడదు. వాడేం చేస్తాడు? కనపడదు, గుడ్డివాడైపోతాడు. ఇంకోటి చిన్న మాట ముగించేటప్పుడు ఒక మాట చెప్తాను నేను. ఇందులో మీ శరీరాలు ఎవరైనా అందమైన శరీరాలు ఉన్నాయనుకోండి, ఇందులో చాలా శరీరాలు ఉన్నాయి, ముగిస్తున్నారు ఇంకా. మీ శరీరాల్లో ఎవరి శరీరాలు అందంగా ఉన్నాయనుకోండి, అందంగా ఉన్నారు, గోపాలన సుబ్బమ్మ గారు అందంగా ఉన్నారు, ఎల్లమ్మ గారు అందంగా ఉన్నారు, ఆ శరీరం బాగుంటుంది అనుకుంటాం మామూలుగా, అంతే కదా. ఇప్పుడు పెళ్లి కూతురి శరీరం అందంగా ఉంది అనుకోండి, ఆ పెళ్లి కూతురు బాగుంటుందని మామూలుగా మనం అనుకుంటాం కదా. మన బుద్ధి అందమైన శరీరాలను చూస్తుంది, అందమైన మనస్సులను చూడలేకపోతుంది. మీలో ఎవరికైనా అందమైన మనస్సు ఉందనుకోండి, నేను చూడలేను. మీలోని అందమైన మనస్సునే చూడలేను, నాకా మోక్షం? మీలోని అందమైన మనస్సునే చూడలేను, నాకా జ్ఞానం? నాకా భగవంతుడు కరుణించేవాడు? నన్ను కరుణిస్తాడా భగవంతుడు? భగవంతుడు ఏమైనా పిచ్చాడా, వెర్రివాడా, తెలివి తక్కువవాడు? నన్ను నిర్దేశించడానికి అది కాదండి. మీలోని అందమైన మనస్సే నాకు కళ్ళకు కనపడినప్పుడు నాకు జ్ఞానం ఏంటి? అంటే మీ మీద నాకు ద్వేషం వచ్చాక ఇంకా అందం కూడా చెడ్డగా కనిపిస్తుంది, మంచి కూడా చెడ్డగా కనిపిస్తుంది. ద్వేషం రాకూడదు కానీ వస్తే అంతే ఇంకా. రాబోయే ప్రవచనాలు భక్తులైన మీకు అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ఏ 13 నవంబర్ 13 జుబలపాలెం, నవంబర్ 13 షరా మామూలు మధ్యాహ్నం 2 గంటలు కదా, షరా చెప్పక్కర్లేదు. నవంబర్ 13 తేదీ జుబలపాలెం, నవంబర్ 19 తేదీ తణుకు కళ్యాణ మండపం, నవంబర్ 19 తణుకు కళ్యాణం, నవంబర్ 13 జుబలపాలెం, నవంబర్ 19 తణుకు కళ్యాణ మండపం, నవంబర్ 20 గొర్రలమూడి. ఆ ఊరి పేరు గొరగనమూడి, కానీ అందరూ గొర్రలమూడి గొర్రలమూడి అంటారు, అంటే జ్ఞానం ఉంది ఊరు. నవంబర్ 20 గొర్రలమూడు. నవంబర్ 28 కేవీకేరాజు గారు అది కార్యక్రమాలు చేస్తున్నాం కదా, నా ఏ ఊరు పాతాళ మెరక. నవంబర్ 28 పాతాళ మెరక, పాతాళ మెరక. భక్తులైన మీకందరికీ, సౌరవేయం గల సద్బుద్ధి గల మీకందరికీ ఈ రాబోయే ప్రవచనముల తాలూకు సమాచారం తెలియపరచటం అనేది. పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.